మహాన్ సోదరుడా, నీకు వందనములు. నీవొక శోధనను తెచ్చుకు నేను చూశాను. ప్రభు నిన్ను దీవించునుగాక. అన్ని సాధ్యమే, కేవలం నమ్ము. మనం ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, ఈ రాత్రి మా హృదయ వాంఛ కేవలము నమ్ముటే. ఈ రాత్రి మేమిక్కడ ఆలయంలో కూడి ఉండగా సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తున్నాడు. కాలంపై సూర్యుడు కూడా ఎంత దగ్గరగా అస్తమించున్నాడో మమ్మలను గ్రహింపనిమ్ము. అది సమాప్తమవుచున్నది, పగలు చాలా గడిచి ఉన్నది. ఓసారి మాకు గుర్తున్నది, పగలు చాలా గడిచిన తర్వాత ఇద్దరు యాత్రికులతో నీవు బస చేయటానికి వచ్చావు. మొదట తప్పక క్రీస్తు శ్రమనందవలనని, ఇవన్నీ జరగవలనని నీ వాక్యమును వివరించట ద్వారా వారు దాన్ని చూడనిచ్చి నిన్ను నీవు వారిని కనపరుచుకున్నావు. కాబట్టి పగలు చాలా గడిచిండగా నీవు మా గృహంలోనికి వచ్చి మాకు వాక్యమును వివరించండి. ప్రభువా, దాన్ని మేము నీ నుండి ఒక దాచబడిన ధనంగా, మా హృదయములలో ఒక వరముగా దాన్ని పట్టుకుని ఉండాలని మేము ప్రార్థిస్తాము. దానికి పైగా ఎన్నడూ మేము అడుగు వేయకుందుముగాక. మా హృదయములన్నిటితో మేము దాన్ని ఎల్లప్పుడూ గౌరవించుదుముగాక. ఈ ఉదయమున హాస్పిటల్లో ఉన్న వారికి నీవు ఏమి చేసావో దాన్ని బట్టి నీకు వందనములు. సోదరుడు క్యాప్స్ యొక్క చిన్న బాలునికి నీవు చేసిన దాన్ని బట్టి నీకు వందనములు. అతడు పడియుండి దరిదాపుగా చనిపోవచ్చున్నాడు. ఈ రాత్రి అతడు శ్రోతల్లో ఉన్నాడు. ప్రభువా, వీటన్నింటి బట్టి మేము నీకు ఎంత కృతజ్ఞమై ఉన్నామో. ప్రభువా, దయచేయము మేము నీకు ఎలా స్థితి చెల్లించాలో ఎరుగుదుముగాక. నీకు ఎలా స్థితి చెల్లించాలో తెలుసుకునుట అది మా గ్రహింపు నాకు అందదు. కాని ప్రభువా, మేము నిన్ను ప్రేమించున్నామని కృతజ్ఞత ఆనవాళ్లుగా మా హృదయములను స్వీకరించుము. మేము సరైన దాన్ని చేయగూర్చున్నాము. మేము ఏమి చేయాలో మాకు చెప్పండి. యేసు నామములో మేము అడుగుచున్నాము, ఆమేన్. మీరు కూర్చొనవచ్చును. ఈ రాత్రి ఇక్కడ గొప్పగా కిగిరిచిపోయిన సంగమనకు, టెలిఫోన్ లో ఉన్న దేశమంతటికి శుభ సాయంకాలం. వారు మరలా ఈ రాత్రి మనతో అనుసంధానమై ఉన్నారని వారు చెప్పారు. నా భార్య లోన వినుచున్నదని నేను నమ్ముతాను. నేను ఆమెను పిలుచుట కుదరలేదు. కాబట్టి ఈ కూటం తర్వాత నేను ఆమెను పిలవబోచున్నాను. మనకి ఈ ఉదయమున ఒక గమనిక ఉన్నది. అదేమనగా, సోదరుడు జాక్సన్ తండ్రి ఎంతో దయనీయ స్థితిలో ఉండగా ఆయన ఆరోగ్యములో మంచి ప్రగతి వచ్చింది. రేపు అతడు ఇంటికి చేరుకొనవచ్చు. సోదరుడు క్యాప్స్ యొక్క చిన్న బిడ్డ మన రాత్రి అతడు నన్ను పిలిచాడు. ఇక్కడ శ్రోతల్లో సోదరుడు క్యాప్స్ ఉన్నాడో లేదో నాకు తెలియదు, కాని అతని చిన్న బిడ్డ ఎంతో రోగ్గా ఉన్నాడు. యోసేపు మరియు నేను నా 22 తుపాకీని సిద్ధం చేస్తూ పేల్చే ప్రయత్నంలో ఉన్నాము. అదంతా గత వారం అని నేను మీకు చెప్పాను. అతను నిజముగా ఒక నిజమైన దెబ్బను కొట్టాడు. కాబట్టి అతడు ఏమి చేశాడో గారి మరియు లారీకి చెప్పి దాన్ని నిశ్చయించుకొని కోరాడు. అతడు నాతో అన్నాడు తిరిగి వస్తూ, నేనన్నాను నీవు తప్పక దాన్ని సోదరుడు జీన్ నార్మన్ కు చెప్పాలి. అతడు అన్నాడు, ఆగి మొదటగా బిల్లీకి చెప్పు, అతని సోదరుడు. అతడు ఎలాంటి మంచి గురిదెబ్బలు కొట్టాడో అతను చూపించిన తర్వాత అతడు అన్నాడు, ఇప్పుడు నా పాదములను దూరంగా ఉంచుతాను. చూడండి, మేము అక్కడికి వెళ్ళగానే ఎందుకో ఫోన్ మ్రోగింది. బిల్లీ అడుగుటకు పరిగెత్తాడు. నేనన్నాను అది ఒక రోగి యొక్క పిలుపు కావచ్చు. మేము లోపలికి వెళ్ళగానే అది సోదరుడు క్యాప్స్. ఈ చిన్న కురువాడు ప్రేవుల వాపు వ్యాధితో బాధపడుచున్నాడు. అతడు జీవించుటకు చిన్న ఛాయే ఉన్నది. ప్రభు అతను స్వస్థపరిచాడు. మొన్నటి రాత్రి అతడు ఒక విధమైన నొప్పితో బాధపడుచున్నాడని శ్రీమతి వుడ్ నాకు చెప్పింది. మేము హడావుడిగా వెళుతున్నాము. నేనన్నాను, శ్రీమతి వుడ్ ఇప్పుడు ఎంతో ఆలస్యమైంది, 10 గంటలు కావస్తుంది, హాస్పిటల్ నుండి వారు నన్ను లోనికి వెళ్ళనిస్తారా అని నా సందేహము. నేనన్నాను, నేను తలుపు వేసి ఇంటి పైకి వెళుతున్నాను. నేను పైకి వెళ్లి ప్రార్థించాను. ఆ పిల్లవాడు రాత్రి శ్రోతల్లో ఉన్నాడని వారు చెప్పారు. మనము దాన్ని బట్టి మనం ఎంతో కృతజ్ఞులం. మనము వందనస్థులం. ఇప్పుడు మనం దాన్ని పట్టుకుని ఉన్నాము. మనం ఇంకా వినలేదు. లియో మెర్సియర్ మరియు సహోదరి మెర్సియర్ లోపల వినుచున్నట్లయితే మీ తండ్రి యొద్ద నుండి మేము ఇంకా ఏమీ సమాచారం వినలేదు. అతడు ఎలా ఉన్నాడో కొద్దిసేపట్లో మనం వింటామని నా నిరీక్షణ. అతడు బాగ్గానే ఉంటాడని నాకు దరిదాపుగా నిశ్చయిత ఉన్నది. దేవుడు ఆ ప్రియమైన వ్యక్తి పట్ల శ్రద్ధ వహిస్తాడని. ఆ వృద్ధ పరిశుద్ధుడు వృద్ధుడైన సువార్త సేవక సైనికుడు. కాబట్టి మనం సర్వశక్తుడైన దేవుణ్ణి నమ్ముచున్నాం. ఇప్పుడు ఓ ఎన్నో పనులు చేయవలసిన అవసరం ఉన్నది. ఇలాంటి కొద్ది సమయంలో దాన్ని చేయుట కాబట్టి మన ప్రభు కొరకు ఏమి చేయగలమో మన ప్రయత్నములన్నీ ఏకం చేద్దాం. నేను కొంచెం పెందరక్కడ వస్తాను. నాకు అంత ఎక్కువగా బాగుండలేదు. నేను అలసిపోయాను, నిజంగా అలసిపోయాను. ఈ మధ్యాహ్నం పరుండి ఉన్నాను. ఇంకా నా రాత్రి భోజనాన్ని కూడా తినలేదు. కాబట్టి నేను వెళ్లి మధ్యాహ్నం అంతా పండుకొని ఉన్నాను. నాకు బాగుండలేదు కాబట్టి పడుకున్నాను. తరువాత లేచి ప్రార్థించాను. నాకు మంచిగా అనిపించింది. లేచి నా బట్టలు వేసుకుని సంగమనకు వచ్చాను. కాబట్టి మన ప్రయాసాలను ఏకంగా ఆయన దీవిస్తాడని, దేశం ఈ వైపు నుండి ఆ వైపు వరకు ఈ క్రీస్తు శరీరం యొక్క భాగమును ఏకము చేయుటకు ప్రయత్నించుండగా ప్రభు అయిన యేసును ఇప్పుడు మనము నమ్ముచున్నాము. ఆయన గొర్రెలను మేపుటకు నాకు హక్కు ఇవ్వబడి ఉన్నది. గొర్రెలకు సరైన ఆహారం ఇచ్చుటకు నేను ఎరిగినంత వరకు శ్రేష్టమైన దాన్ని మాత్రమే చేస్తాను. నేను ఆ గడియ కొరకు ఆశతో ఎదురు చూస్తాను. అక్కడ మనం ఒక్క స్థలంలో సమాజముగా కూడి ఆ ఏడు తెగుళ్లను, ఆ ఏడు కడపటి పాత్రలను మనం బోధింపగలము. అవన్నీ తినగా ఒక గుత్తువలే సంభవిస్తాయి. ఆ కారణం బట్టి అది ఒక వారము 10 దినముల కంటే ఎక్కువ తీసుకుంటుంది. మనం చేయగలిగినట్లయితే అది ఒకే ఒక కూటమి గుండా దాని గుండా వెళ్ళుటకు పడుతుంది. అది చాలా సమృద్ధిగా ఉంటుందని అనుకుంటాను. ఇప్పుడు మీలో అనేక మంది దూర ప్రయాణం చేయాలి. నేను బయట చూసినప్పుడు కొన్ని క్షణముల క్రితము టూసాన్ లోని జిల్లను గమనించాను. శ్రీమతి సత్మన్, సహోదరుడు ఫ్రెడ్ రాత్రంతా ప్రయాణం చేసి వచ్చుట నేను చూస్తాను. సోదరు డాన్ రెడ్డిల్ ఆయన పక్కన వెనుక కూర్చుంటుని నేను చూస్తాను. సోదరు డాన్ ను లోపల చూచుట సంతోషం. జూనియర్ ఇక్కడ ఉన్నాడా లేక సంగమనొద్ద ఉన్నాడా? ఈ రాత్రి వారు సంగమనొద్ద ఫోన్ల మీద ఉన్నారని నేను ఊహిస్తాను. కాబట్టి సోదరులైన మీ అందరూ ఈ రాత్రి మీరు మాతో ఉండడం చాలా సంతోషం.
Light of mortal life begins to grow dim and going out, we'll fear no evil. Or down through
మనము ప్రభువునందు నమ్మిక ఉంచున్నాము. ఒక దినమున మన యొక్క జీవిత దినం ముగించబడినప్పుడు మన మత్యమైన జీవితపు వెలుగు మసగ్గా మారి బయటికి వెళ్లిపోచున్నప్పుడు మనము ఏ అపాయమునకు భయపడము. ఏలైనగా దిగువగుండా ఆరిజోనాలోని ప్రెస్కాట్ వద్ద ఒక చిన్న రిపోర్ట్ నేను మీకు ఇస్తాను. సోదరుడు కాగిన్స్ హాస్పిటల్ నుండి విడుదల చేయబడ్డాడు. కాబట్టి దాని కొరకు మనం ఎంతో కృతజ్ఞము. మంచిది, అది చక్కగా ఉన్నది. కాబట్టి దాన్ని బట్టి మనం ఎంతో కృతజ్ఞము. సహోదరి మిర్సియర్, నీ తండ్రి ఇప్పుడు కుదురు పడుచున్నాడు. మనం ప్రార్థించిన తర్వాత అతడు బాగవుతాడని నేను భావించాను. కాబట్టి దాని కొరకు మనం ఎంతో కృతజ్ఞము. మన సోదరుడు ఇప్పుడు బాగున్నాడు, చక్కగా ఉండబోతున్నాడు. కాబట్టి దాని కొరకు మనం ఎంతో కృతజ్ఞము. మన సోదరుడు ఇప్పుడు బాగున్నాడు, చక్కగా ఉండబోతున్నాడు. ఈ కార్యములన్నిటి కొరకు మనం ప్రభువుకు వందనములు చెల్లిద్దాం. ఇక్కడ ఉన్న ఒక ప్రియమైన సోదరుడు గత రాత్రి ఒక మనవని కలిగి ఉన్నాడు. ఈ రోజు అతడు మనతో ఉండకపోవచ్చు అని నేను ఊహిస్తాను. కెంటక్కీ నుండి ఒక సోదరుడు తన కుమార్తెను గుర్చి నన్ను పిలిచాడు. ప్రియమైన కుటుంబము, వీపు మీద ఉన్న క్యాన్సర్ ను బట్టి ఆ యవన తల్లి ఆ పాపకు ఆపరేషన్ జరగబోతున్నది. కాబట్టి ఈ యవన స్త్రీని దేవుడు విడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. ఆయన విడిపిస్తాడని నేను నమ్ముతాను. మనం కేవలము సమాజము, మనమందరం ఏకంగా అందరూ కలిసి ఈ ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. ఒకే భాగముగా అదే మనం తప్పక చేయాలి. దినములు ఎంతో దగ్గరగా, ఎంతో దగ్గర పడుచుండగా, మార్గము ఇరుకుగా మారుచుండగా మనమును ఏకంగా దగ్గరవ్వాలి. అయ్యో, మనము తప్పక ఒక్కటిగా, ఒక్క శరీరముగా ఉండాలి. ఆ దినము సమీపించడం మనము చూస్తుండగా మనము దగ్గరగా, ఇంకా దగ్గరగా, ఒకరితో ఒకరు అతకబడిన వారమై, మన భేదములు ఒకరి పాపములు ఒకరు మర్చిపోయి మనము తప్పక కలిసి నడవాలి. మనమందరము ఒకే మనసుతో, ఒకే హృదయముతో ఏకంగా మనము సమాజముగా కూడాలి. ఒక సోదరుడు గాని, ఒక సహోదరు గాని మార్గము నుండి ప్రక్కకు వెడితే ఏ మార్గంలోనైనా ఆ వ్యక్తి కొరకు ప్రార్థించడం తప్ప మరి ఏమీ చేయవద్దు. ప్రేమతో ఎల్లప్పుడూ ఒకరినొకరు లెక్కలోనికి తీసుకుందాం. మీలో ఒక్కరిని కూడా ఎన్నడూ దూరముగా వెళ్లిపోనివ్వద్దు. ఏకముగా నిలిచి ఉండండి. మీరు అలా చేయగలిగినట్లయితే ఎడతెగకుండా ఎల్ల వేళలా దానికి మరి ఎక్కువ కలపండి. నెవిల్ సోదరుడా, సోదరుడు రిట్ను గుర్చి నేను యొక్క మనవిని కలిగి ఉన్నాను. అక్కడ కూర్చున్న జార్జ్ రిట్, ఇక్కడ సోదరు రైట్ మరియు సహోదరు రైట్ ని బట్టి మనం సంతోషిస్తాము. చిన్న ఎడిత్, ఒక రోజున మేము వచ్చినప్పుడు ఒక చిన్న జ్ఞాపకార్థ కూటమిని మేము ఇక్కడ కలిగి ఉండాలని కొనుచున్నాము. ఆమె వెళ్లిపోయినప్పుడు ఎడిత్ కొరకు నేను వెళ్లలేదు. అయితే రిట్ సహోదరి కొన్ని సంవత్సరముల క్రితము ఆమెకు వచ్చిన కళ నీ గుర్తున్నదా? అప్పుడే నేను నీకు చెప్పాను, నేనన్నాను, చిన్న ఎడిప్ మనతో ఎక్కువ కాలం ఉండదు, కారణము ఆమె వెళ్లిపోవచ్చున్నదని ఆమె కళ ద్వారా ప్రభు ఇదివరకే చెప్పి ఉన్నాడు. ఆమె దేవుణ్ణి కలుసుకుంటూ వెళ్ళుచున్నదని ఆ కళ అనువాదమును నేను కలిగి ఉన్నాను. దరిదాపుగా 2 సంవత్సరముల తర్వాత ఆమె దేవుణ్ణి కలుసుకుంటూ వెళ్లింది. మత్యత మరియు అమత్యత మధ్య ఇప్పుడు ఆమె తల్లి మరియు తండ్రి వేరు చేయు గీతను దాటుడు కొరకు కనిపెట్టుచున్నది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సాధ్యమైతే వెంటనే మిమ్మల్ని చూచుటకు ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రభు మీతో ఉండునుగాక. షల్బై, ప్రతి ఒక్కరూ ఈ ఉదయం నేను షల్బైను చూశాననుకుంటాను, నాకు తెలియదు. ఈ పైన ఇక్కడ మీరు తేటగా చూడలేరు, ఇంత క్రిందగా కప్పు ఉన్నది. ఆ విధంగా వెలుగు దానిపైకి చిమ్ముతుంది. మీరు స్థలములను చూడవచ్చు, ప్రజలను బాగ్గా చూడలేరు. తిన్నగా వర్తమానంలోకి వెళదాము. ఈ వర్తమానములో సంఖ్యాకరణం 19:9 మరియు ఎఫెసీ 5:26 నేను చదవగూర్చున్నాను. మీరు ఈ అంశములను వాసుకొని గోరినట్లయితే, ఎందుకు మీరు వ్రాసుకొని వచ్చును. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇది టేప్ చేయబడుచున్నది, నాకు తెలియదు, నేను ఎవరిని చూడలేకపోతున్నాను. అవును, రికార్డింగ్ గదిలో అక్కడ సోదరు టెర్రీని నేను చూస్తాను. ఇది రికార్డ్ చేయబడుచున్నది. ఏ స్థలములో, ఏ సమయంలో, ఏ సేవకులను ఉద్దేశించి మీ ఉపదేశములను అగౌరవంగా చేయటకు ఇది ఉద్దేశించబడలేదు. ఇది కనీసం మీ గొర్రెలకు ఉద్దేశించబడలేదు. ఈ వర్తమానము, ఇతర వర్తమానములన్నీ, నేను మాట్లాడేవన్నీ నా సంఘమును ఉద్దేశించినవై ఉన్నవి. మీరు దాన్ని స్వీకరిస్తే తప్ప అవి మీ సంఘమునకు కాదు, కాని అవి ఇక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించినవై ఉన్నవి. ప్రజలు ఈ టేపులను కొంటారు. ప్రపంచమంతటా ప్రజలు వీటిని కొని వాటిని వింటారు. అనేక సార్లు వారు మాకు వ్రాస్తారు. వారు సంఘంలో సభ్యులై ఉన్నట్లయితే నేను ఎల్లప్పుడూ వారిని మీ సంఘ కాపరిని సంప్రదించండి అని సూచిస్తాను. ఇప్పుడు సంఘ కాపరి, నేను ఈ విషయములను నా సంఘముకి మాత్రమే చెప్తున్నానని మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. దానిని చేయుటకు నాకు హక్కున్నది. ఎలయనగా ఈ గొర్రెలను కాయుటకు పరిశుద్ధాత్మ ద్వారా నేను నియమించబడి ఉన్నాను. అది వచ్చుచున్న మార్గములో అది నేను సత్యమని తలంచిన దాన్ని వారికి చెప్పకపోయినట్లయితే నాకు శ్రమ. అయితే ఇది లోకమునకు కాదు, లేక మిగిలిన సంఘములకు కాదు. దేవుడు నిన్ను ఏది చేయమని చెబుతాడో అది మీరు చేయండి. నేను మీ కొరకు జవాబు చెప్పలేను, లేక మీరు నా కొరకు జవాబు చెప్పలేరు. కాని తప్పక మన సేవ కొరకు ఒక్కొక్కరు దేవుని ముందు జవాబు ఇయ్యాలి. అందుచేత నేను నా సేవ కొరకు జవాబు చెప్పవలసి ఉన్నట్లయితే అది నాకు బయలుపరచబడిన మార్గంలో, నేను దాన్ని చూచిన మార్గంలో నేను తప్పక దాన్ని బోధించాలి. కాబట్టి ఇప్పుడు అది తెలియబడాలి. ఇప్పుడు సంఖ్యాకాండము 19:9 ఈ అంశమును, ఈ లేఖనము నేను చదవగూరుచున్నాను. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాళెం వెలుపుల పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలుల సమాజమునకు దాన్ని భద్రము చేయవలను. అది పాప పరిహారార్థ బలి. ఇప్పుడు గమనించండి, ప్రతి ఒక్కరికి కాదు, ఇశ్రాయేలుల సమాజమునకు పాప పరిహార జలమయ్యున్నది. గమనించండి, ప్రతి ఒక్కరికి కాదు, ఇశ్రాయేలుల సమాజమునకు పాప పరిహార జలము. ఇప్పుడు ఎఫెసి 5:22 ప్రారంభము నుండి, భార్యలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమును శిరసయ్యునలాగున భర్తయు భార్యయు శిరసయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడయ్యున్నాడు. సంగము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ భర్తలకు లోబడవలను. భర్తలారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకొను. ఇప్పుడు దీన్నే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన తన వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి. ఇప్పుడు నేను ఒక అంశముగా తప్పగా పిలవగోరినట్లయితే ఈ రాత్రి ఇది చిన్న అంశము. ఇక్కడ ఉన్న ప్రజలు, టెలిఫోన్లో కూడా కలబడిన వారు, ఇది ఒక విధంగా దైవదూషణగా తలంచి అగౌరవంగా దీన్ని భావించరాదని నా నమ్మకము. అది దైవదూషణగా వినబడుతుంది. ఈ రాత్రి నేను ఉపయోగించిన అంశము, ఈ రాత్రి నేను ఉపయోగించిన అంశము ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనము. ఏలైనగా పొగ త్రాగుటను వ్యతిరేకించే ఒక సేవకుడు అలాంటి అంశమును తీసుకున్నట చాలా తీవ్రమైన భావములు కలిగిన వ్యక్తిగా వినపడుతుంది. ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనం. అది ఏమి సంభవించిందంటే, మొన్న ఉదయమున నేను ఉడతల వేటకు వెళ్లాను. బయట రేడియోలో వినుచున్న వారు, ఆకాశవాణి ద్వారా లేక టెలిఫోన్ తరంగముల ద్వారా వినుచున్న వారు నేను నా అంశమును ప్రకటించినప్పుడు ఈ సంఘం యొక్క ముఖ భావనలు చూసి దాన్ని బట్టి మీరు నవ్వి ఉంటారు. ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనము. మంచిది, అదంతయు ప్రభు యొక్క దూత నాకు ప్రత్యక్షమైనప్పుడు సంభవించింది. మరియు ఉడతలు వినుకులోనికి పిలువబడినాయి. అది సంభవించినప్పుడు మీ అందరికీ తెలుసు, ఒక ఉదయమున సూర్యోదయమునకు ముందు వేటకు వెళుతూ ఏడు సంఘకాలములు బోధించక ముందు నేను ఇంకా కొండపై నిలబడి ఉన్నాను. అక్కడ నిలబడ్డాను. దరిదాపుగా 4 గంటల సమయంలో ఉదయమున సూర్యుడు పైకి వస్తున్నాడు. అసాధారణమైనది. ఆ వెలుగునే నేను చూశాను, చుట్టూ చూశాను. ఆ కొండ శిఖరంపై అక్కడ 7 సువర్ణ దీపస్తంభములు నిలబడి ఉన్నాయి. ఒక ఇంద్రధనస్సు వలె ఆ గొట్టం గుండా వాటికి సరఫరా చేయుచు పైకి వస్తున్నాయి. దాని తరువాత వెంటనే ప్రభు అయిన యేసు మనకు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడే తిన్నగా నేను ఒక స్వరమును విన్నాను. అది చెప్పింది, పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలో ఉన్న యేసు. కొద్దిసేపటికి ఆయన అక్కడున్నాడు. ఆ 7 సువర్ణ దీపస్తంభముల తరువాత ప్రత్యక్షపరచబడ్డాడు. అప్పుడు దాన్ని గమనించండి. ఆ అంశము మీలో ఎంతమంది గుర్తున్నది? అది నా జేబులో పెట్టిలో ఉన్న తూటాలపై నేను దాన్ని వ్రాశాను. పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలో ఉన్న యేసు. పరలోకమందున్న దేవునికి అది సత్యమని తెలుసు. నేను ఆ స్థలమును దాటినప్పుడు కొంచెం సేపటి తర్వాత ఉడుతులను గూర్చి ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత నా మంచి స్నేహితుడైన జాక్మూర్ను కొన్ని నెలల తర్వాత అడగటానికి పిలిచాను. నేను 7 సంఘ యుగములను బోధించడానికి ప్రారంభించినప్పుడు ప్రకటన 1వ అధ్యాయం, ఆయన అంతా తెల్లగా నిలబడి ఉన్నాడు. ఆయన తల వెంట్రుకలు ఉన్ని వలె ఉన్నవి. ఎలా ఆయన 33 సంవత్సరముల వయసు గలవాడై అంత తెల్లగా ఉన్నాడు? సోదరుడు మూర్ ఎంతో చక్కని నాగరికత గల క్రైస్తవ పెద్ద మనిషి మరియు వేదాంత పండితుడు. నేను ఎరిగిన వారిలో శ్రేష్టమైన వాడు. అతడు అన్నాడు, వెన్హాం సోదరుడా, అది మహింపరచబడిన స్థితిలో ఉన్న యేసు ఇప్పుడు ఆ విధంగానే ఆయన కనబడుచున్నాడు. కాని అది నాతో బెల్లు కొట్టలేదు. నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. చివరకు ఒక దినమున నేను 7 సంఘకాలములు ప్రారంభించక ముందు నేను ఆ మొదటి అధ్యాయము తిన్నగా వివరించాలనుకుంటాను. 33 సంవత్సరముల వయసు గల మనిషి అపొస్తలు గుర్తించిన అదే శరీరములో పునరుద్ధానుడైన వాడు ఆయన అలాగుండునని వారు ఎరిగి ఉన్నారు. ఆయన ఎలా ఇప్పుడు 80 లేక 90 సంవత్సరముల వయసు గలవాడై హిమమంత తెల్లగా ఉన్న గొప్ప గడ్డముతో ముఖముతో ఎలా ఉండగలడు? నేను దానియేలు గ్రంథంలో చదివి ఉన్నాను. అక్కడ ఆయన వస్తాడు, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను, ఆయన వెంట్రుకలు ఉన్నివలే తెల్లగా ఉండెను. అప్పుడు ఆ మహావృద్ధుడెవరో నేను చూసి ఉన్నాను. ఆయనే ఆ మహావృద్ధుడై ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు అది ఒక గుర్తయి ఉన్నది. ఎందుకు తెల్లగా ఉన్నివలే ఉన్నది? ఒకసారి నేను ఆ పురాతన కాలంలోని న్యాయాధిపతిని గూర్చి చూసిన ఒక చిత్రమును గూర్చి పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు. అప్పుడు నేను చరిత్రలోనికి, బైబిల్ చరిత్రలోనికి మరియు వాటన్నిటిలోనికి కనుగొంటుకు తిరిగి వెళ్లి ఉన్నాను. ఆ పురాతన కాలంలోని న్యాయాధిపతులు, ఇస్రాయేల్లోని ప్రధాన యాజకుడు తెల్లని ఉన్నిని పోలిన వెంట్రుకలను గడ్డమును కలిగి ఉండాలి. ఏలైనగా అతని మీద ఉన్న తెలుపు సూచించినది ఏమనగా, అతడు ఇస్రాయేల్లోని న్యాయాధిపతుల్లో అతడు మహోన్నతమైన అధికారి అయి ఉన్నాడు. ఈ రోజున సైతము కొన్ని 100 సంవత్సరముల క్రితము, బహుశా 200-300 సంవత్సరముల క్రితము, బహుశా దాని తరువాత ఇంగ్లీష్ న్యాయాధిపతులందరూ వారు ఎంత యవనస్తులై ఉన్నప్పటికీ లేక వారు ఎంత వృద్ధులైనప్పటికీ లెక్క కాదు, వారు తీర్పు చేటుకు వెళ్లినప్పుడు వారు తెల్లని విగ్గును ధరించేవారు. అది చూపినదేమనగా, వారి మాటకు పైగా ఆ రాజ్యములో ఏ ఇతర అధికారము లేదు. ఆ రాజ్యములో వారి మాటే పరిపూర్ణము. వారు ఏమి చెబుతారో అదంతా అంతే. అప్పుడు నేను దాన్ని చూశాను. ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఇంకనూ ఒక యవనస్తుడు, కాని తెల్లను విగ్గు ధరించి ఉన్నాడు. ఆయన సంపూర్ణమైన మహోన్నతమైన అధిపతి అయి ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన తెల్లని విగ్గును ధరించి ఉన్నాడు. అప్పుడు తరువాత మనము ప్రసంగం గుండా వెళ్లినప్పుడు, పశ్చిమానికి వెళ్లినప్పుడు 7 ముద్దల కొరకు ప్రభు యొక్క దూతలు ఆ బయట ప్రత్యక్షమయ్యారు. అది పైకి ఆకాశంలోనికి వెళ్ళినది. ఈ దేశమంతటా మనము దాని యొక్క చిత్రమును కలిగి ఉన్నాము. అక్కడ ఆయన నిలబడి ఉన్నాడు. ఇంకనూ ఆ మహోన్నతమైన అధికారముతో విగ్గును ధరించి ఉన్నాడు. ఆయన సంగమునకు శిరసయ్యున్నాడు. ఆయన శరీరమునకు శిరసయ్యున్నాడు. ఆయన వంటి వాడు ఎక్కడనూ లేడు. సమస్తం ఆయన స్వయంగా చేసి ఉన్నాడు. సమస్తం ఆయన తన కొరకు చేసుకున్నాడు. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. పరలోకమందును భూమి మీదను ఆయన సర్వాధికారమును కలిగి ఉన్నాడు. మరియు సమస్తము ఆయన చెంది ఉన్నది. మరియు ఆయన యందే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసించి ఉన్నది. వాక్యము దేవుడయుండెను మరియు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ప్రవక్తులు మరియు జ్ఞానులందరూ మాట్లాడి ఉన్న దాన్ని సంపూర్ణ రక్షణ ప్రణాళిక యొక్క రహస్యమును ఆయనే బయలుపరిచాడు. ఆయన మాత్రమే విగ్గును ధరించిన వాడు. ఆయనే మహోన్నతమైన అధికారమై ఉన్నాడు. మొన్నటి ఉదయమున నేను కొండ మీద ఆగి ఉన్నాను. అక్కడ నరకబడిన కొమ్మపై కొన్ని ఉడతలున్నట్లు అనిపించింది. నేను కూర్చుంటూ ప్రారంభించాను. ఒక క్షణములో పొదలు నా ప్రక్కగా నన్ను తట్టినవి. అప్పుడు ఆ పొదల్లో నుండి రెండు గుండ్లు పేల్చే మరతుపాకీతో ఒక బలమైన మనిషి పొదల్లో నుండి నడుచుకుంటూ వచ్చాడు. పగటి వెలుగులు నా నుండి వెళ్లిపోయినంతగా భయం వేసింది. నేను ముందుకు వెళ్లి ప్రక్కకు జరిగాను. కదులుటకు నాకు భయం వేసింది. అతడు నన్ను కాల్చివేస్తాడేమోనని భయపడ్డాను. పొదలు కదులుతున్నాయి కాబట్టి నేను నెమ్మదిగా కూర్చున్నాను. ఒక ఉడత కొండ మీదకు వెళ్తూ ప్రారంభమైంది. అతడు రెండు మరలను మందుగుండుతో నింపాడు. కాబట్టి అతడు దాన్ని తప్పిపోయాడు. కాబట్టి ఉడత కొండ క్రిందగా వెళ్లిపోయింది. నేననుకున్నాను, ఇప్పుడు నేను దూరంగా వెళతాను. ఆ శబ్దమంతా తిరిగి వినపడుచున్నది. అతడు తన తుపాకీ గుళ్లను తీసివేశాడు. నేను కొండ క్రిందగా వెళ్తూ ప్రారంభించాను. ఒకడు నా ముందే పేల్చి ఉన్నాడు. అది నన్ను ఈ ప్రక్కగా తిరిగి తిప్పింది. నేను ఈ వైపును ప్రారంభించి మరొక దారిన కిందకు వెళ్లాను. 22 తుపాకీ పేలుడు ప్రారంభమైంది. తోటాలు నా పైగా శబ్దం చేస్తున్నాయి. నేను భయంకరమైన స్థలంలో ఉన్నానని అనుకున్నాను. కాబట్టి నేను చుట్టూ తిరిగి కిందకు వెళ్లి నది ప్రక్కగా వెళ్లాను. నేను అనుకున్నాను, వారు వెళ్లిపోయే వరకు నేను క్రిందకు వెళ్లి దాక్కుంటాను. ఆ విధంగా బయటకు వెళ్లిపోవచ్చు. ఆ దారి గుండా కిందకు వెళ్ళుచుండగా నా కుడివైపునకు చూడవలసిందిగా నా దృష్టి ఆకర్షించబడింది. నేను చూడగా అక్కడ వారిలో ఒకరు పడవేసిన ఖాళీ సిగరెట్ పెట్టి ఉన్నది. ఆ పొదల గుండా ఉడతలు పరిగెత్తుచుండగా వారును వాటి వెంట పరిగెత్తుచుండిరి. నేను ఆ నిర్ణీతమైన సిగరెట్ పెట్టిని ఏరుకున్నాను. దాని వైపు చూశాను. మీరు నన్ను మన్నించండి, నేను ఎన్నడూ దాన్ని ఏరుకోనలేదు. ఎలాగైనా ప్రారంభం నుండి వాటి వాసన నాకిష్టం లేదు. నేను దాన్ని ఏరుకొన్ను. నేను దాని మీద చూడగా అది ఒక నిర్ణీతమైన పొగాకు కంపెనీ. నేను ఊహిస్తాను, నేను తప్పక వారి పేరు పిలవకూడదు. కానీ మీకు తెలుసు, దాని మీద ఇలా వ్రాయబడింది, ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనము మరియు ఒక పొగ త్రాగే మనిషి యొక్క రుచి. నేను దాని వైపు చూసి నేను అనుకున్నాను, ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనమా? నేను తలంచాను. ఒక మనిషి ఏమాత్రమైనా ఆలోచిస్తే అతడు ఏమాత్రము పొగ త్రాగడు. అది ఎలా ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనంగా ఉంటుంది? ఒక ఆలోచించే మనిషి ఏమాత్రము పొగ త్రాగడు. సరే, ఇప్పుడు నేను అనుకున్నాను అది ఎంత మోసకరంగా ఉన్నది. ఆ పొగా కంపెనీలు అమెరికా వారివిగా ఉండవలసి ఉన్నవి. ఓ, మనము మన యొక్క యుక్తి కొరకు జీవిస్తున్నాము. మనము ఒకరి పట్ల ఒకరికి ఏమైనా దయ్యున్నట్లయితే మనము ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటాము. ఎంత వేషధారణ! నేను ఆ కంపెనీ యొక్క పేరు పిలవన కారణమేమనగా నేను వారిని గూర్చి కొన్ని చెడ్డ సంగతులను కలిగి ఉన్నాను. సొమ్ము చేసుకోవటానికి ఎవరైనా ఎంత వేషధారణగా ఉంటారు? ఒక ఆలోచించే మనిషి ఏమాత్రము పొగ త్రాగడు. కానీ అమెరికా ప్రజలు దానికి పడిపోతారు. అది చాలా అద్భుతమని వారు భావిస్తారు. ఇప్పుడు చూడు, నువ్వు ఎవరినైనా అడుగు, శాస్త్రజ్ఞులు, తారు లేకుండా నీకు పొగరాదు. కొంచెం పొగరావాలన్నా అది తారుగుండానే వస్తుంది. నీకు పొగ బాగా రాకపోయినట్లయితే నీకు తారు ఏమీ రాదు. నీవు ఏమీ పొందుట్లేదు. నీవు దృఢముగానున్న దంటు నుండి లాక్కొనుచున్నావు. అయితే నీకు ఏమాత్రమైన పొగ వస్తున్నంత వరకు నీవు క్యాన్సర్ ను, నికోటైన్ ను లాక్కొనుచున్నావు. గత సంవత్సరము లేక అంతకు ముందు సంవత్సరము మీరు ప్రపంచ ప్రదర్శనలో ఉండి ఉంటే ఎల్ బ్రైనర్ మరియు వారందరూ ప్రదర్శనలు చూపించి ఉన్నారు. వారు ఒక సిగరెట్ ను తీసుకుని దేనిలోనో వేసి దాన్ని ఒక చలువరాయి ముక్కుగుండా తీయుటను మీరు చూశారు. ఆ వైద్యుడు దూదుని తీసుకుని దాని మీదుగా రుద్ది, దాని నుండి నికోటైన్ తీసి దానిని ఒక తెల్ల ఎలుక వీపు మీద రుద్ది దాన్ని పంజరంలో పెట్టాడు. ప్రతి 7 రోజులకు వారు దాన్ని బయటికి తీశారు. ఆ ఎలుక పూర్తిగా క్యాన్సర్ వ్యాధితో నిండినదై నడవలేకపోయింది. అది ఒక సిగరెట్ నుండి తీయబడిన నికోటిన్. అప్పుడు అతడు అన్నాడు, నీకు తెలుసా, ఫిల్టర్ గుండా కూడా నీవు దాన్ని పొందవచ్చు. అతడు అన్నాడు, నీవు ఫిల్టర్ ను కలిగి ఉండలేవు. ఏ ఫిల్టర్ అయినా నికోటైన్ ను బయటకు తీసివేస్తుంది, పొగను బయటకు తీస్తుంది. నీవు పొగను కలిగి ఉండుటకు తారే పొగను తయారు చేస్తుంది, మరియు తారే నీకు క్యాన్సర్ ఇస్తుంది అన్నాడు. తరువాత అతడు వెళ్లి నీళ్ల గుండా లాగన్నాడు. కొన్నిసార్లు ఫిల్టర్ తో మీరు దాన్ని వడకట్టగలరనుకుంటారు అన్నాడు. ప్రతిసారి నీవు దాన్ని ఎక్కడ లాగినను లెక్క కాదు. వారంటారు, నేను దాన్ని ముక్కుతో పీల్చుకోలేదంటారు. అలాగైతే దాన్ని నోట్లోనికి తీసుకుని ఉమ్మివేయండి. అప్పుడు అతడు దాన్ని తీసుకుని దాన్ని పైకి చుట్టి దేని కిందనో పెట్టాడు. మరలా దాన్ని చూపించాడు, అది ఇంకా క్యాన్సర్ అయ్యున్నది. నీవేమి చేస్తున్నావు, నీవు తిన్నగా నీ గొంతులో నుండి మింగివేస్తున్నావు. చూడండి, నీవు ఏమి చేసినను లెక్క కాదు, అది ఇంకనూ మరణమయ్యున్నది. చూడండి, అప్పుడు కంపెనీని గురించి ఆలోచిస్తే ఒక మనిషిని అది తగినంతగా మోసం చేస్తుంది. వారి సొంత ప్రజలను మోసం చేయటం ప్రయత్నం చేస్తుంది. అది ఒక రాబందు వలె వాటి సొంత మాంసమును భక్షించినట్లుగా ఉన్నది. ధనార్జన దేశమునకు యవనస్తులకు మరణము నమ్ముచున్నది. వారు బయటికి వెళ్లి యుద్ధ భూమిలో వారి కొరకు చనిపోతున్నారు. మరలా తిరిగి అబద్ధపు నటన కింద అలాంటి కార్యం చేస్తూ వారి ఆస్తిని దోచుకునిచున్నారు. ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనము, కాని పొగ తాగుతున్న మనిషి యొక్క రుచి. ఆ రుచిని పొందుటకు నీవు పొగను కలిగి ఉండవలసి ఉన్నావు. ఒక పొగ త్రాగే మనిషి యొక్క రుచి. అయినను ప్రజలు దాని కొరకు ఎలా పడిపోతున్నారో వారు దాన్ని తీసుకుంటారు. అది కేవలము నిన్ను ఎక్కువ మోసం చేయటం కొరకే. చూడండి, అది దయ్యమయ్యున్నది. నీ జీవితమును గురించి వారికి శ్రద్ధ లేదు. వారికి నీ మీద ఏ జాలియూ లేదు. వారికి డబ్బు వస్తున్నంత వరకు ఆ సరుకును నీ కమ్మి నీవు చనిపోవటం వారు గమనిస్తారు. రాజకీయములు మరియు యుద్ధముల వలె ఉన్నది. యుద్ధమునందు నాకు నమ్మకం లేదు. మనం ఎన్నడైనా ఒక యుద్ధమును కలిగి ఉండాలని నేను నమ్మను. దేవుడు తెస్తున్న ఆ గొప్ప రాజ్యమునందు నాకు నమ్మకం ఉన్నది. ఆయన గొప్ప ఆధిపత్యం కింద తేబోయే ఆ గొప్ప నాగరికత. అక్కడ ఎన్నడూ మరొక యుద్ధం ఉండదు. ఒక దేశము మరొక దేశంపై ఈటలను ఎత్తదు. అందరూ సమాధానంతో ఉంటారు, నిత్యమైన సమాధానము. కాబట్టి ఈ విధమైన నాగరికత యుద్ధమును తెస్తుంది. మనం ఎంత ఎక్కువ నాగరికతలోనికి వెడితే దాని కింద అంత ఎక్కువ యుద్ధమును మనం కలిగి ఉంటాము. ఒకరు మరొకరి కంటే ఎక్కువ నాగరికతగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ నాగరికత ఎక్కువ యుద్ధమును తీసుకొస్తుంది. చూసారా, ఈ నాగరికత కింద ఏముందో చూడండి. అలాంటి దాన్ని ఒక మనిషి బయట పారవేయాలి. అది చేసేది ఏమిటంటే కేవలం నిన్ను మోసగించి ఎక్కువ సిగరెట్లు కొన్నట్టు చేస్తుంది. ఏలైనగా ఒక మనిషి సిగరెట్ త్రాగుట అది దెయ్యమని నేను నమ్ముతాను. ఆ నికోటైన్ దెయ్యము పురుషుల్లో లేక స్త్రీలో ఉన్నది. ఒక సిగరెట్ ఆ నికోటైన్ దెయ్యమును తృప్తిపరిచినట్లయితే చివరకు అది నిన్ను ఒంటరిగా విడిచి ఆ ఒక సిగరెట్ తో అది నిన్ను భూతం వలె వెంటాడుతుంది. తరువాత ఒక ఫిల్టర్ తీసుకుంటావు. అప్పుడు 3 వంతుల్లో ఒక వంతు దాని గుండా పొగ వస్తుంది, లేక 3 వంతుల్లో ఒక వంతు నికోటిన్ దాని గుండా వస్తుంది. అప్పుడు ఒక సిగరెట్ స్థానము తీసుకుంటూ అది 3 సిగరెట్లు తీసుకుంటుంది. అప్పుడు నీవు 1 నుండి 3 సిగరెట్లు తాగుతావు. చూడండి, అది కేవలం ఒక ఎత్తుగడ, ఒక మోసము. సిగరెట్లు అమ్ముటకు ప్రయత్నం చేసే ఒక ఎత్తుగడ. ఒక మనిషి తిన్నగా పైపు ద్వారా పొగాకు త్రాగుట లేక సిగరెట్ ద్వారా పొగాకు త్రాగనిచ్చుట కంటే వారికి ఎక్కువ సిగరెట్లను అమ్ముటే అయ్యున్నది. ఇప్పుడు చూడండి, అది దైవమునిదై ఉన్నది. దాని వైపు చూస్తూ నేనక్కడ నిలబడి ఉండగా అది ఎంత మోసకరంగా ఉన్నదో అప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. నేను వంగి ఆ పెట్టు వైపు మరలా చూశాను. అప్పుడు సరిగ్గా నాతో ఏదో మాట్లాడినట్లయింది. అయితే ఆ నినాదము వాగ్గానే ఉంది. ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనము, ఒక పొగ త్రాగే మనిషి యొక్క రుచి. అది మోసమని నా మనసు తట్టింది. ఇంకా భౌతిక పరిధిలోని పొగాకు వలె ఈ దినము యొక్క సంఘ విధానములో చూడండి, అది ఒక మోసము. ఏది నిజముగా సత్యమో ఏది యథార్థమో అనే విషయములో ప్రపంచమంతా అది చివరకు ఒక గొప్ప మోసంగా మారింది. చూడండి, రాజకీయాల్లో సైతము, సాంఘిక వ్యవహారాల్లో, పాఠశాలల్లో, సమస్తములో అది ఒక మోసంగా మారింది. ఒక యవనస్తుడు మొన్న దినము నాతో చెబుతున్నాడు. అదేమంటే అతడు సైన్యపు క్యాంపులో ఉండగా ఒక యవన సైనికుని పైకి ఫిరంగి దూసుకుని వెళ్ళింది. అతని ఊపిరితిత్తులు, అతని పొట్ట, అదంతా బద్దలైపోయింది. వారు అతను హాస్పిటల్ తీసుకుని వెళ్లారు. అక్కడ ముగ్గురు లేక నలుగురు వైద్యులు వరుసగా నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్కరు వరుసగా నిలబడి ఉన్నారు. ఇద్దరు లేక ముగ్గురు సైనికులు వారి స్నేహితుడిని పట్టుకుని ఉన్నారు. అతడు కనీసం శ్వాస పీల్చలేకపోతున్నాడు. అతడు శ్వాస పీల్చిన ప్రతిసారి అతను ఊపిరితిత్తులు తిన్నగా పక్కటెముకలకు అతుక్కునిచున్నవి. అది లోపల రక్తము కారినట్లుగా చేచున్నది. ఆ యవనస్తుడు ఆ వరుసలో నిలబడి ఉన్నాడు. ఆ వెనుక వరుసలో ఉన్నవారు ఏదో చెవి నొప్పితో ఉన్న వారిని ముందుకు వెళ్లనిచ్చారు. అతడు లేచే సమయానికి ఎవరో ఒక సేనాధిపతి చర్మం మీద దద్దురుతో ఉన్న ఒక కురవాణ్ణో లేక ఒక బాలికనో తీసుకొచ్చాడు. వారు ఆ వరుసను ఆపి ఆ సేనాధిపతి బిడ్డను లోనికి తీసుకున్నారు. కాని అక్కడ ఆ కురవాడు బ్రద్దలై చనిపోవచ్చున్నాడు. అక్కడే నీవున్నావు. ఆ సేనాధిపతి ఆ వరుసలో ఉన్న అతని సహోదరునిపై నిజమైన జాలిని కలిగి ఉన్నట్లయితే అతడు ఇలా చెప్పి ఉండేవాడు, ఈ బిడ్డ వేచి ఉండగలదు, ఆ మనిషిని త్వరగా తీసుకుని అతనికి ఏదైనా చెయ్యండి. కాని ప్రతి మనిషి తన అధికారమును చూపించగోరుచున్నాడు. ఇప్పుడు అందరూ అలా లేరు. లేదు, అందరూ అలా లేరు. కాని ఎక్కువ మంది అక్కడ అలా ఉన్నారు. వారిలో అనేక మంది అలాగును ఉన్నారు. అయితే ఆ మనిషి కేవలము తన చిన్న బాలుని యొక్క చర్మపు దద్దురు గురించి ఆలోచిస్తాడు. కాని ఆ ఫిరంగి కింద పడి నలగొట్టబడి ఉన్న దీన బాలుని గురించి ఆలోచించడు. బహుశా తన ప్రాణము కాపాడబడినట్లయితే ఆ బాలుడు ఒక దినమున యుద్ధభూమిలో మొదటి వరుసలో నిలబడతాడు. చూడండి, వారు దాన్ని ఆగి ఆలోచించరు. వారు వారి కొరకే ఆలోచిస్తారు. ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనం. నేను దాని వైపు చూశాను. నేను అనుకున్నాను అది ఈ దినమున మనం కలిగి ఉన్న సంఘముల వలె, అది ఏదో ఈ దినమున సంఘశాఖల వలె ఉన్నది. వారిలో ప్రతి ఒక్కరూ వారి సొంత వడపోత సాధనాన్ని, వారి సొంత పద్ధతిలో వడపోత సాధనాన్ని కలిగి ఉన్నారు. ఏది లోనికి వచ్చినా ఏది లోనికి రాకపోయినా వారి సొంత వడపోత సాధనముతో వారు లోనికి మరియు బయటకు వడకడతారు. లోపల ఉన్న కొందరు అవిశ్వాసులను సంతోషపరచడానికి ఎంతో లోకాన్ని లోనికి రానిస్తారు. వారి దగ్గర డబ్బున్నట్లయితే వారు ఏమయ్యున్నను వారిని లోనికి తీసుకుంటారు. వారు పేరు ప్రతిష్టలు గలవారైనట్లయితే వారు ఏమయ్యున్నప్పటికీ వారికి లెక్క కాదు, వారిని లోనికి తీసుకుంటారు. కాని అక్కడ ఒక విషయం ఉన్నది, నీవు దేవుని యొక్క సంఘములోనికి ఆ విధంగా రాలేవు. ఇప్పుడు సంఘశాఖ కాదు, నా భావము నిజమైన యథార్థమైన దేవుని యొక్క సంఘము. ఈ రోజున ఉన్న పొగాకు కంపెనీల వలె ఈ చెప్పబడిన సంఘములలోనికి, సంఘశాఖల్లోనికి వచ్చే ప్రజలు వారు ఒక రుచిని కలిగి ఉంటారు. లోక సంబంధమైన ఉన్నత వర్గమునకు చెందిన వారు. ప్రతి సంఘశాఖ వారి యొక్క సొంత వడపోత సాధనమును కలిగి ఉన్నది. వారు నిజమైన క్రైస్తవులందరినీ అతడు బోధిస్తూ ఉండగా ఆమెన్ చెప్పే వారిని వారు బయటకు వడకడతారు. మరియు జుట్టు కత్తిరించుకున్న స్త్రీలను ఆ దేశంలో పేరు ప్రతిష్టల వారుగా ఉన్నంత కాలము ముఖములకు రంగులు వేసుకున్న ఇజబెల్లను వారు లోనికి తీసుకుంటారు. ఫలానా ఫలానా పేరుగాంచిన సినిమా నటుడు ఒక గొప్ప వ్యక్తి మనలోనికి వస్తున్నాడంటారు. ఆ రకమైన వడపోత సాధనములు వారు వాడతారు. మన సంఘము ఫలానా ఫలానా అధ్యక్షుడు, ఒక సేనాధిపతి, అలాంటి ఒకరు మన శాఖకు వస్తున్నారంటారు. చూడండి, ఏ విధమైన వడపోత సాధనములు వారు వాడుతున్నారో ఆ వడపోత సాధనము నిజానికి లోక సంబంధమైనది. అది లోక సంబంధమైన ప్రజలది. వారికి ఏమి కావాలో ప్రజలకు తెలుసు. కాబట్టి వారు కోరిన దాన్ని పొందగోరినట్లయితే అప్పుడు వారు ఒక నిర్ణీతమైన వడపోత సాధనమును కలిగి ఉండవలసినది. అప్పుడు తగినంత లోకము దాని గుండా మాట్లాడుచు వారి యొక్క లోక సంబంధమైన రుచిని తృప్తిపరుస్తుంది. ఒక ఆలోచన పరుని యొక్క వడపోత సాధనము ఒక పొగ తాగే మనిషి యొక్క రుచి. ఒక మత సంబంధమైన లోక వడపోత సాధనము మరియు లోక సంబంధమైన మనిషి యొక్క రుచి. వారు భక్తి గలవారుగా ఉండాలనుకుంటారు. వారు తప్పక భక్తి గలవారుగా ఉండాలనుకుంటారు. ఏలైనగా వారు ఒక ఆత్మను కలిగి ఉన్నారు. మనం మొదటగా ఈ దేశమునికి వచ్చినప్పుడు ఇండియన్లు సూర్యుని తత్తరమైన వాటిని ఆరాధించడం వారు కనుగొన్నారు. ఏలైనగా ఎందుచేత? అతడు ఒక మనిషి అయి ఉన్నాడు. మనం ఆఫ్రికా అడవుల్లోనికి దూరముగా వెళితే అక్కడ స్థానికులు దేన్నో పూజిస్తారు. ఎందుచేత? వాళ్ళు మానవ మాత్రులు. వారికి కావాలి, వారు తప్పక ఆరాధించాలి. కాబట్టి ఒక మనిషి అతడు ఎంత దిగజారిన వాడైనను లెక్క కాదు. ఇంకా అక్కడ ఏదో ఎక్కడో ఉన్నదని అతనికి తెలుసు. కానీ అతడు లోకం పట్ల ఎలాంటి రుచిని కలిగి ఉన్నాడంటే, అతడు సరైన వడపోత సాధనను తీసుకోలేడు. అతడు తాను సొంతగా తయారు చేసుకున్న వడపోత సాధనను కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ వారికి ఇష్టమైన వడపోత సాధనను తయారు చేస్తారు. ప్రతి సిగరెట్ కంపెనీ వారు ఏమి చేయగలరో ఒక నిజమైన వడపోత సాధనమును గుర్చి గొప్పలు చెప్పుకుంటారు. ఇది శ్రేష్టమైన ఫిల్టరు, అంతా పైకి ఉన్నది, అంతా పైకి ఉంది అంటారు. రుచి వస్తుంది, అంతా అలా పైకి ఉన్నది అంటారు. ఓ, అంతా మంచి కొరకు, పైకి ఉన్నది. ఆ వెనుక అంతంలో ఏముంది? అది నిశ్చయముగా ఆలోచించే పురుషుడు లేక ఆలోచించే స్త్రీ యొక్క ఫిల్టర్ కాదు. కాని వాళ్ళు అదే చెబుతారు, కేవలం ప్రజలను మోసం చేస్తారు. ఇప్పుడు మన దినమున మనము కనుగొన్నదేమనగా, ప్రజలు ఒక రుచిని కలిగి ఉన్నారు. ఎందుకు ఒక మనిషి సిగరెట్ తాగుతాడు? ఒక రుచిని తృప్తిపరచడానికి. ఎందుకు స్త్రీలు సిగరెట్ తాగుతారు? ఒక రుచిని తృప్తిపరచడానికి. సంఘము ఒక మత సంబంధమైన గుంపు, ఒక దానిని నిర్ణయించి అక్కడికి వచ్చే ప్రజలకు వారికి ఒక విధమైన వారు కోరుకున్న వడపోత రుచిని వారికి ఇవ్వాల్సి ఉన్నది. వారికి ఏమీ రుచి దొరక్కపోతే వారికి ఆ సిగరెట్ అవసరం లేదు. మతములో వారు కోరిన రుచిని వారు పొందకపోయినట్లయితే వారు ఆ మతమును తీసుకొనరు. ఇప్పుడు అది ఎంత తేటగా ఉండాలో అంత తేటగా ఉంది. పొట్టి బట్టలు వేసుకున్న స్త్రీలు, జుట్టు కత్తిరించుకున్న స్త్రీలు, ముఖమునకు రంగు వేసుకున్న స్త్రీలు, లైంగికంగా కనపడు వస్త్రధారణ, వారికి అది కావాలి, వారికి అది ఇష్టం. ఈ ఉదయమున, గత ఆదివారం ఉదయమున నేను మాట్లాడినట్లుగా చక్రములోని లోపట చక్రము లేక ఆ మనస్సు లోపట ఉన్న లోపట ఆత్మ, ఎలా ఆ బయట ఉన్న మనస్సు ఆత్మకు మరియు మనస్సుకు మధ్య ఉన్నది పరిపూర్ణంగా పరిశుద్ధాత్మతో అభిషేకించబడవచ్చును. మీ అందరికీ అది అర్థమైందా? ఇప్పుడు ఎడతెక్కకుండా ఈ వర్తమానమును వెంబడిస్తే ఈ దుష్ట యుగపు దేవత, అంత్యదినములలోని అభిషిక్తులు, ఆ బయట ఆ మధ్య భాగము, మొదటి చక్రము మానవ జ్ఞానేంద్రియములు, రెండవ చక్రము మనస్సు యొక్క జ్ఞానేంద్రియములు, స్వచిత్తము, ఇష్టము, ఆశ అలాంటివి. కాని లోపల ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ముందుగా నిర్ణయించబడి ఉన్నది. కాబట్టి బయట శరీరము మనస్సుకు లోబడినట్లుగా వారు అభిషేకమును పొందగలరు. కాని పాపము చేయు ఆత్మ అది మరణిస్తుంది. అవిశ్వాసంతో దేవుని యొక్క వాక్యమును తిరస్కరించు ఆత్మ శాశ్వతముగా ఎల్లప్పుడూ ఉండి ఉన్నది. నిత్యమైన మరణమును నేను నమ్ముతాను, అలాగుననే నిత్యమైన పరలోకమును నేను నమ్ముతాను. కాని నిత్యమైన నరకము లేదు. ఒక నిత్యమైన నరకము అన్నది అక్కడ లేదు. అక్కడ ప్రజలకు నిత్యమైన మరణమున్నది. వారిలో అనేకులు భక్తి గలవారు. ఈ రోజున ప్రపంచంలో వారు చనిపోయి ఉన్నారు. సుఖభోగములందు జీవించు స్త్రీ, చుట్టు కత్తిరించుకున్న స్త్రీ, ముఖములకు రంగులు వేసుకున్న స్త్రీ, ఆమె బతికి ఉండగానే చచ్చి ఉన్నది. బైబిల్ ఆ రీతిగా చెప్పింది. చూడండి చూడండి, ఆమె భక్తిపరురాలుగా ఉండవచ్చు, కాని ఆమె ఎన్నడూ రక్షణ పొందలేదు. ఆమె బాహ్య కదలికను కలిగి ఉన్నది. ఆమె పాటల బృందములో పాటలు పాడవచ్చు లేక ఆత్మలో ఆమె నాట్యము చేయవచ్చు. ఆమె భాషలతో మాట్లాడవచ్చు మరియు ఆత్మ యొక్క ప్రత్యక్షతలన్నింటినీ కలిగి ఉండవచ్చు. కాని లోపల ఉన్న ఆత్మ దేవుని యొక్క కుమార్తె కానిదే. చూడండి, ఆమె ఏమి చేసినను తప్పిపోయింది. ఇశ్రాయేలు బయటకు ఆత్మ సంబంధంగా అందరూ దేవుని యొక్క మంచితనముతో నింపబడ్డారు. వారు దేవుణ్ణి ఎలా గౌరవించి ఉన్నారో, కాని అది పనిచేయలేదు. వారి అంతరంగములో దేవుని వాక్యమును గుర్తించలేకపోయారు. కాని దేవుని యొక్క ఆత్మ ద్వారా నీవు తిరిగి జన్మించినప్పుడు అప్పుడు నీవు ఒక దాన్ని కలిగి ఉన్నావు. నీవు ఒక దేవుని యొక్క కుమారుడు అయ్యున్నావు. నీవు ఎల్లప్పుడూ ఒక దేవుని యొక్క కుమారుడు అయ్యున్నావు మరియు నీవు ఎల్లప్పుడూ ఒక దేవుని యొక్క కుమారుడుగా ఉంటావు. దానిని వేరు చేసే మార్గమే లేదు. ఎందుకనగా నీవు నిత్య జీవమును కలిగి ఉన్నావు మరియు నిత్యమైనది ఎన్నడూ ప్రారంభం కాలేదు లేక ఎన్నడూ అంతం కాదు. ఓ దేవుని యొక్క కృపను బట్టి అలాంటి గొప్ప మర్మముల యొక్క గ్రహింపును ఆయన మనకిస్తాడు. పౌలు ఇక్కడ మాట్లాడినట్లుగా ఎఫెసీ పత్రికలో ముందుకు భార్యాభర్తలను గూర్చి అన్నాడు. ఇది ఒక మర్మమయ్యున్నది. స్త్రీలు ఎలా తప్పక తమ యొక్క భర్తలను గౌరవించవలసి ఉన్నదో రెండవ చోట సైతము పూర్తి బైబిల్లో ఎన్నడైనా ఆ గౌరవమును గూర్చి ఎలా మాట్లాడి ఉన్నదో నేను నమ్ముతాను అన్నాడు. స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. ఆమె తన భర్తను గౌరవించాలి. అప్పుడు భర్త కూడా తప్పక అతని భార్య ఒక దేవుని యొక్క కుమారుడుగా అతన్ని గౌరవించినట్లు అతని భార్య ముందు అలాంటి యోగ్యమైన జీవితమును జీవించవలసి ఉన్నాడు. అతడు అలాంటి జీవితమును జీవించకపోయినట్లయితే ఆమె అతన్ని గౌరవించదు. ఎందుకంటే అతడు దేని నుండి తయారు చేయబడ్డాడో ఆమె ఎరిగినది. కాని ఒక పురుషుడు గౌరవనీయమైన మనిషిగా తన భార్య ముందు, తన యొక్క కుటుంబం ముందు శుద్ధమైన మరియు గౌరవనీయమైన జీవితమును జీవిస్తున్నప్పుడు ఒక నిజమైన దేవుని యొక్క సేవకుడు. అప్పుడు స్త్రీ, పిల్లలు అందరూ ఆ సేవకునికి భయపడి గౌరవం ఇవ్వలను. ఇప్పుడు గమనించండి, స్త్రీలారా వారికి జుట్టు కత్తిరించుకోవాలని ఉన్నది. వారు పొట్టి బట్టలు, ముఖమునకు రంగులు ఆకర్షణీయంగా ఉండగోరుచున్నారు. ఈ చిన్న స్త్రీలు ధరించే దేహమును కనపరచు అంజూరపు కచ్చడములు వంటి పేలికలు ఈ రోజుల్లో అవి వారికి కావాలి. వారు దాన్ని చేయగోరుచున్నారు మరియు ఇంకను వారు సంగమునకు వెళ్ళగోరుదురు. మీరు చూసారా, మనసుపై ఉన్న అభిషేకం ఆత్మ మీద అభిషేకం కాదు. చూడండి, ఒక క్రైస్తవుడిగా ఉండాలనుకుంటారు, ఇంకా ఈ కార్యములు చేస్తారు మరియు సంఘ కాపరి అది పర్వాలేదంటాడు. అది పర్వాలేదు అని అతడు అన్నప్పుడు నీ ఒక సభ్యుడు కావచ్చును, నీ పేరు నా సంఘ పుస్తకంపై ఉండగలదు, అది పర్వాలేదు. అప్పుడు అతడు ఆమెకు ఒక లోక సంబంధమైన స్త్రీ యొక్క రుచికి తగినట్లుగా సంఘశాఖ సంబంధమైన ఫిల్టర్ను అతడు ఆమెకిస్తున్నాడు. ఆమె లోకమును ప్రేమిస్తుంది, దాని రుచిని ఆమె ఇష్టపడుతుంది. కాబట్టి అతడు ఆమెకు ఒక వడపోత సాధనను కలిగి ఉన్నాడు. కాని ఆలోచించే స్త్రీ నుండి ఆమె ఎంతో దూరముగా ఉన్నది. కాని అక్కడే నీవున్నావు, అక్కడే నేను అంశమును పొంది ఉన్నాను. లేదు, ఆమె ఆలోచించే స్త్రీ కాదు. ఆమె ఆలోచించినట్లయితే చివరి దినమున ఆమెకు తీర్పు తీర్చేది సంఘము కాదని గుర్తిస్తుంది. ఆమె చెంది ఉన్న సొసైటీలు, సహవాసములకు ఉన్న నమ్మకత్వమును బట్టి, ఆమె యొక్క సభ్యత్వమును బట్టి ఇప్పుడు సంఘము ఆమెకు తీర్పు చేయుచున్నది. ఇప్పుడు దాని ద్వారా వారు ఆమెకు తీర్పు చేయుచున్నారు. కాని చివరి దినమున దేవుడు ఆమెకు తీర్పు తెచ్చునయ్యున్నాడు. కాబట్టి ఆమె ఆలోచించట్లేదు. కేవలం ఆ పొగ తాగుచున్న మనిషి వలె అది ఉన్నది. అతడు తన యొక్క సిగరెట్ ను ఎంత ప్రేమిస్తాడనగా చివరకు అతని ఆలోచన సామర్థ్యములు నికోటైన్తో తిమిరి పట్టి ఉన్నవి. స్త్రీల యొక్క కోరికలు ఆమె ఆలోచించే సామర్థ్యములకు ఎంత తిమిరి పట్టించినవనగా చివరకు ఆమె ప్రభువు దృష్టిలో చెడు కార్యములను చేస్తుంది. కారణము ఆమె దాన్ని చేయగోరుచున్నది. అది ఒక లోక సంబంధమైన స్త్రీ యొక్క రుచిని తృప్తిపరుస్తుంది. కాబట్టి ఆమె లోక సంబంధమైన సంగమ యొక్క వడపోత సాధనమును తీసుకుంటుంది. ఆమె తిన్నగా చక్కగా దాని గుండా వెళుతుంది. ఆమెను ఏదీ బాధించదు. ఇప్పుడు అది సత్యమని మనం చూస్తాం. అది పర్వాలేదు అని సంఘ కాపర్ అంటాడు. దాన్ని చేయటను బట్టి మన స్త్రీలను దోషులుగా తీర్పు చేయట్లేదు. అది సరియే. కానీ దానిలో తగినంత పాపమున్నది. అది అతని వడపోత సాధనము ద్వారా అది చూపినదేమనగా వారు వేదాంత పాఠశాల యొక్క వడపోత సాధనము గుండా వెళ్లియున్నారు. మరియు వారు వేదాంత పాఠశాల రుచిని కలిగి ఉన్నారు. వారు వేదాంతం యొక్క రుచిని కలిగి ఉన్నారు. కాని నిశ్చయముగా అది దేవుని యొక్క వడపోత సాధనం గుండా వెళ్లి ఉండలేదు. లేదండి. ఇప్పుడు వేదాంత పరంగా ఆలోచించే మనిషికి వేదాంత పాఠశాల పరమైన వడపోత సాధనమున్నది. అక్కడ సంగమును గురించి ఆలోచించే మనిషికి అక్కడ సంగమ యొక్క ఉడపోత సాధనమున్నది. సిగరెట్ ను గురించి ఆలోచించే వానికి అక్కడ సిగరెట్ ఫిల్టర్ ఉన్నది. అక్కడ నిజంగా ఆలోచించే వానికి నిజమైన ఒక ఫిల్టర్ ఉన్నది. దేవుడు ఒక ఫిల్టర్ ను కలిగి ఉన్నాడు. అది ఆయన వాక్యమే. అది ఒక వేరు చేయటే ఉన్నది. ఏలైనగా అది పాపమును వేరు చేయు జలములయ్యున్నది. ఇప్పుడు అదే ఆలోచించే మనిషి లేక పరిశుద్ధ మనిషి యొక్క రుచి. ఒక మనిషి ఆ విధమైన లోక సంబంధమైన ఫిల్టర్ గుండా వెళ్ళినప్పుడు అతనికి లోక సంబంధమైన రుచి వస్తుంది. ఆ పొగాకు కంపెనీ వలె ఆ వడపోత సాధనం గుండా వారిని తోయటం ద్వారా అతడు తన సంఘములో ఎక్కువ మంది సభ్యులను పొందుచున్నాడు. పురుషుల కంటే ఎక్కువ మంది స్త్రీలు సంఘమునకు వెళుతున్నారు అని వారు అన్నట్లయితే బహుశా అది కావచ్చు. ఇప్పుడు అది అంతా ఎంతో సత్యము. ఆమె సంగమునకు వెళ్ళగలదు మరియు ఆమె కోరినది ఏదైనా చేయగలదు. అది నిజము. ఆమె దాన్ని చేస్తుంది మరియు దేనితోనైనా ఆమె ఏకమవుతుంది. ఎందుకనగా ఆమె ఒక సంఘ వడపోత సాధనం గుండా వెళ్ళి ఉన్నది. కానీ ఆమె దేవుని యొక్క వడపోస సాధనం గుండా వెళ్లి ఉంటే ఆమె దాని నుండి వేరుగా బయటకు వస్తుంది. చూడండి, ఆమె దేవుని యొక్క వడపోస సాధనం గుండా వెళ్లి కత్తిరించుకున్న జుట్టుతో బయటకు రాలేదు. ఆమె దాన్ని చేయలేదు. బహుశా ఇది ఎవరికో కొంచెం చేదుగా ఉండబోతుంది. ఆమె దేవుని యొక్క వడపోస సాధనం గుండా వచ్చుట ప్రారంభించినప్పుడు వారు తమ వెంట్రుకలను కత్తిరించరాదని అది చెబుతుంది. అప్పుడు ఏమిటి, ఆమె అవతల వైపున బస చేస్తుంది. అలాంటి కార్యమును చేయుట పాపము అని అది చెప్పినప్పుడు దాన్ని చేయుట ఆమెకు అవమానమైనది. ఆమె కోరినట్లయితే అతడంటాడు, మంచిది, ఆమె తప్పక వెంట్రుకలు కత్తిరించుకోవాలి. అలాగైతే అన్నాడు, వెంట్రుకలు కత్తిరించుకోండి, స్త్రీ తన తల వెంట్రుకలు కత్తిరించుకుంటే అవమానం అన్నాడు. అప్పుడు ఆమె తలకు ముసుగు వేసుకోవాలి. ఆమె తల వెంట్రుకలు ఆమెకు ముసుగ్గా ఇవ్వబడినవి, టోపీ కాదు స్త్రీ, ఆమె యొక్క తల వెంట్రుకలే ఆమెకు పైటి చెంగుగా ఇవ్వబడినవని బైబిల్ చెప్పింది. సత్యము. అది చూపినదేమనగా ఆమె దేవునికి ఒక నాజీరు. స్త్రీకి పొడవైన వెంట్రుకలు అనగా భావము ఆమె ప్రభువునకు నాజీరు. ఇప్పుడు అది సత్యమని మనకు తెలుసు. కాని ఎంతో ప్రసిద్ధిగాంచిన ఒక ఆలోచించే మనిషి పొగత్రాగలడు, అతని రుచిని పొందుతాడు. అతనికి తప్పక తగినంత జ్ఞానం ఉండాలి దాన్ని తెలుసుకోవటానికి. అదేదనగా పొగాకు నుండి అతడు తారును పొందుచున్నాడు. అది కేవలం ఏమి చేసిందంటే అతడు ఎక్కువ సిగరెట్లు కొన్నట్టు అతనికి ఎక్కువ అమ్మునట్లు చేసింది. సంఘం యొక్క ఉడపోసాధనం ఏమి చేసిందంటే ఎక్కువ మంది సభ్యులను వారికి ఇచ్చింది. మరి వారు దేన్నైనా చేసి ఇంకనూ సంఘములకు చెందిన వారుగా ఉంటారు. వారు ఎక్కువ సభ్యులను పొందుతారు. వాక్యము ద్వారా జన్మించిన క్రైస్తవులను మనం విడిచిపెట్టి ఈ రోజు మనం సంఘములోనికి వెళ్లి ప్రతి ఒక్కరిని వడకడితే ఏమి జరుగుతుంది? అనేక మంది ఖాళీ ప్రసంగముతో ఈ రాత్రి గోడకు ఎదురుగా పైకి నిలబడతారు. అది సత్యము. ఏలైనగా అది వడపోత సాధనం గుండా వెళ్లియున్నది. నా హృదయంలో నేను ఒకే ఒక ఆశను కలిగి ఉన్నాను. వినుచున్న ప్రతి ఒక్కరూ అదే ఆశను కలిగి ఉన్నారని నేను నమ్ముతాను. దేవా, ఆ వడపోత సాధనం గుండా నన్ను వడకట్టి తీసుకుని విడుము. దావీదు చెప్పినట్లుగా, ప్రభువా, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము, నాలో ఏదైనా చెడుగున్నట్టయితే దాన్ని బయటికి తీసివేయము. చూడండి, నాకు దేవుని వడపోత సాధనం కావాలి. లోకం ఏమి చెబుతుందో, సంఘం ఏమి చెబుతుందో నేను లెక్క చేయను. ఈ దినముల్లో ఒక దినమున తీర్పు కొరకు నేను నీ ముందు నిలబడవలసినది ఎరిగిన వాడినై నేను ఒక ఆలోచించే మనిషిగా ఉండగూరుచున్నాను. గమనించండి, ఎక్కువ సిగరెట్లు అమ్ముడు కొరకు పొగాక్ కంపెనీ దాన్ని చేస్తుంది, ఎక్కువ సభ్యులను పొందుటకు సంఘము దాన్ని చేస్తుంది. జుట్టు కత్తిరించుకున్న స్త్రీ, పొట్టి బట్టలు ధరించిన స్త్రీ దేవుని యొక్క వడపోత సాధనంలో పట్టబడుతుంది. జుట్టు కత్తిరింపుతో ఆమె దాని గుండా వెళ్లలేదు. ఏలయనగా బైబిల్ చెప్పింది ఆమె దాన్ని తప్పక చేయరాదని. ఆమె తన జుట్టును కత్తిరించినప్పుడు ఆమె తన తలను అవమానపరుస్తుంది. మనము దాన్ని తప్పక తెలుసుకోవాలి. కాని ఆమె మిగిలిన వారందరూ సంఘం గుండా వెడుచున్నారు. కొన్నిసార్లు నేను నిలబడి ఎవరిని తక్కువగా మాట్లాడలేదు. నేను వ్యక్తిగతంగా ఎవరితోనూ ఎన్నడూ మాట్లాడను. కాని అది సంఘములో పాపమయ్యున్నది. దాని గురించి మీరే సాక్షులు. ఫలానా ఫలానా వ్యక్తి, లేక ఫలానా ఫలానా వ్యక్తి, లేక రెవరెండ్ ఫలానా ఫలానా వ్యక్తి అని నేను ఎన్నడూ చెప్పను. లేదండి, పాపమనగా పాపమని నేను చెబుతాను. అది నా కుటుంబంలో ఉన్నట్లయితే అది నేను. అది ఎవరిలో ఉన్నను అది ఇంకనూ పాపమే. ఒక వ్యక్తిగా కాదు, వ్యక్తులకు వ్యతిరేకంగా నేను మాట్లాడను. నేను పాపమునకు వ్యతిరేకంగా మాట్లాడతాను. అది నేనైనా లేక అది ఎవరైనను అది దేవుని యొక్క ఉడపోత గుండా ప్రారంభమవుతుంది. ఏ పాపమునైనా అది అక్కడే ఆపివేస్తుంది. గమనించండి, జుట్టు కత్తిరించుకునే స్త్రీలు, పొట్టి దుస్తులు ధరించేవారు, ముఖములకు రంగులు వేసుకునేవారు పెంతకోస్తు ఫిల్టర్ గుండా సులువుగా గింజవలే దిగిపోతారు, తిన్నగా మరణములోనికి విడిపోతారు. ఏలయనగా దానిలో ఏ హాని లేదని ఆమె అంటుంది. మీరు లోకమును గాని లోకములో ఉన్నవాటిని గాని ప్రేమించినట్లయితే కనీసము దేవుని ప్రేమ మీలో ఉండదు. ఆమె యొక్క ఆత్మలో ఆ రుచి ఉన్నట్లయితే అప్పుడు ఈ మనస్సు గుండా లోనికి దేవుని వాక్యములకు వ్యతిరేకమైన వాటిని ఆమె తన ఆత్మ గుండా లోనికి లాక్కుంటుంది. ఆ రుచి గుండా అది రాగలదు. చూచుట రుచి అది ఆలోచన గుండా తర్కము గుండా లోనికి రాగలదు. దానిలో హాని లేదంటావు. నాకు రుచి ఉన్నది, నాకు భావోద్రేకము ఉన్నది, నాకున్న భావోద్రేకము సరైనదేనని అంటావు. ఆమె ఆత్మ ఆ విధమైనదైతే అది దాని గుండా తిన్నగా ఆమె ఆత్మలోనికి రాగలదు. అది దేవుని యొక్క వడపోత గుండా దాన్ని లాక్కుంటలేదని అది చూపుతుంది. ఆమె వెంట్రుకలు కత్తిరించుకున్నట్లయితే, ముఖములకు రంగులు వేసుకున్నట్లయితే, పుట్టి బట్టలు, ప్యాంట్లు, పురుషుల వలె కనపడు వస్త్రములు, మీరు వాటిని ఏమని పిలుస్తారో ఆ వదులుగా ఉన్న వస్త్రములన్నీ అలాంటి వాటిని చెబుతున్నట్లయితే, ఆ కార్యములు చేస్తున్నట్లయితే, లోకము కొరకు జీవిస్తున్నట్లయితే ఆమె దాన్ని ఆపివేస్తుంది. ఆమె దాని గుండా అక్కడికి వెళ్లలేదు. లేదండి, ప్రారంభములోనే అది ఆమెను ఆపివేస్తుంది. గమనించండి, ఒక మనిషి ఆమె యొక్క ఎర్రని పెదవుల వైపు, రంగులు వేసుకున్న ముఖం వైపు, పొట్టి బట్టలు, లైంగికంగా కనపడు వస్త్రముల వైపు, ఆమె కలిగి ఉన్న వాటి వైపు చూస్తే ఒక నిజముగా ఆలోచించే మనిషి ఆమె వైపు చూడడు. కాని ఒక సంఘ సభ్యుడు ఆమె వైపు చూస్తాడు, ఆమెను మెచ్చుకుంటాడు. కాని కళ్ళకు ఆమె ఎలా కనపడినా లెక్క కాదు. ఒక ఆలోచించే మనిషి తన తలను త్రిప్పుకుంటాడు. ఎందుచేత అతడు దేవుని వడపాస సాధనం గుండా వెళ్లాడు. ఆమె వైపు చూచుట అతని హృదయంలో వ్యభిచారం చేయటని అతడు ఎరిగి ఉన్నాడు. ఆమె చక్కగా ఉన్నదని అతడు తలంచడు. అది అతనికి చక్కని విషయం కాదా అని అంటారా? అది కాదు, అతనికి కాదు. ఆలోచించే మనిషికి అది రోతగా కనపడుచున్న దిక్కుమాలిన దౌర్భాగ్యమైన యెజెబెలయ్యున్నది. ఒక దేవుని యొక్క కుమారుడు ఆమె అవమానమును చూసి ఆమెకు చెందిన కుటుంబంలో చెందియుండుటను బట్టి సైతం అతడు సిగ్గుపడతాడు. అది సత్యము. ఆమె నా యొక్క సహోదరిగా ఉండి ఎలా అలాగును ఉండగలదు? చూడండి, ఆమె ఒక వడపోస సాధనం ద్వారా లాక్కుంది, మరొక వడపోస సాధనం ద్వారా వచ్చింది. ఆమె ఏమాత్రము చక్కనిదని అతడు తలంచడు. ఒక నిజమైన దైవజనునికి అది సౌందర్యం కాదు. గుర్తుంచుకోండి, కొన్ని నిమిషంలో మనం దానిలోనికి వెళుచుండగా ఒకప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము వడపోస సాధనంగా మారకముందు దేవుని యొక్క కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిని భార్యలుగా తీసుకున్నారు. దేవుడు ఎన్నడూ దాన్ని క్షమించలేదు. ఇశ్రాయేలు ప్రయాణములో మరలా జరిగినది, మరియు దేవుడు వారిని ఎన్నడూ క్షమించలేదు. వారిలో ప్రతి ఒక్కరు నశించారు. ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోస సాధనం. నేను ఇక్కడ కూటమిలో నుండి బయటకు వచ్చాను. ఒక రాత్రి ఒక చిన్న రిక్కీ ఆలయం వెనుక నిలబడి ఉన్నది 3 లేక 4 సంవత్సరముల క్రితము. నాతో అన్నది, నీవు దాన్ని చెప్పుట కారణమేమనగా నీవు ఒక ముసలివాడవు అన్నది. వారు చక్కగా కనపడుతున్నారన్నది. నేనన్నాను, నేను దాన్ని ఊహించగలను. అతని చూపుల నుండి అతడు ఎలా కనపడతాడో నీవు చెప్పవచ్చు. నన్ను నీకు సంగతిని చెప్పనిమ్ము. నీవు ఎంత వయస్సున్నప్పటికీ దరిదాపుగా 37 ఉండవచ్చు. నేనన్నాను, నేను నీకంటే 15 సంవత్సరములు యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను ఆవిష్యమనే తలంచి ఉన్నాను. నిజము, అది ఇంకా మురికి అయ్యున్నది. ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోస సాధనం. ఇప్పుడు గమనించు, అతడు అది అయ్యున్నట్లయితే దేవుని వాక్యం గుండా, దేవుని వడపోత గుండా అతడు వడకట్టబడి ఉన్నట్లయితే అతడు ఆమె వైపు చూడ్డు. ఆమె చక్కగా ఉన్నదని అతడు తలంచడు. ఆమె ఒక యెజెబెలని అతడు తలుస్తాడు. ఆ ఎర్రని పెదవుల వెనుక ఉన్న విషపు కోరలు అతన్ని కరుస్తాయని అతనికి తెలుసు. బైబిల్ చెప్పింది ఆమె గవనులు నరకపు గవనులు, మరియు వాటిలోనికి నడిచే ఒక మనిషి ఒక ఎద్దు దానిని నరుకు ఒక కసాయి వాణి యొద్దకు వెళ్ళినట్లుగా ఉంటుంది. అక్కడే ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోస సాధనం ఉన్నది. నీవు ఏది కోరుకుంటావు? ఆ విధంగా వస్త్రధారణ చేసిన స్త్రీలు వీధి గుండా వస్తూ ఉండగా పురుషులైన మీరు మీ తలం తిప్పండి ఆ విధంగా చూస్తూ కొలుస్తున్నట్లయితే నీవు ఆలోచన పరుని వడపోస సాధనమును వాడట్లేదు. ఎలాగైనా నీవు దాన్ని చేసినప్పుడు నీవు విభిచరించున్నావు. కారణము ఫిల్టర్ చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో విభిచరించున్నాడు. ఓ ఆలోచించు మనిషి, నీ తలను త్రిప్పివేయము. ఆమె నుండి దూరంగా వెళ్ళు. ఆమె చక్కగా లేదు. ఆమె ఒక సర్పమయ్యున్నది. అది నిజము. ఒక విధంగా తిప్పుకుంటుంది. అది ఒక విధంగా ప్రవర్తిస్తుంది. అది ఒక విధంగా కుడుతుంది. ఆమెకు దూరంగా వెళ్ళుము. ఓ అవును, దేవుని యొక్క వాక్యము ఒక ఆలోచించు మనిషి యొక్క వడపోత సాధనము. ఎవరికైనా అది తెలుసు. నీ ఆత్మ దాని గుండె వడకట్టబడుతుంది దేవుని వాక్యము ద్వారా. నీవు దేవుని గుండా వచ్చినప్పుడు అది నిన్ను తయారు చేస్తుంది. ఒక మనిషి దేవుని యొక్క వడపోత సాధనం గుండా వచ్చినప్పుడు అతనికి పరిశుద్ధ మనిషి రుచినిస్తుంది. అది సత్యము. నీవు దేవుని యొక్క వడపోత సాధనం గుండా వచ్చినప్పుడు అప్పుడు నీ రుచి ఒక పరిశుద్ధుని రుచి అయ్యున్నది. అది ఒక నీతిమంతుని రుచిగా ఉంటుంది. ఆ నినాదము నిశ్చయముగా సరైనది. ఇది ఒక మాదిరిగా ఇస్రాయేలుకి ఎలా సంభవించినదో మనం కనుగొంటాము. ఇస్రాయేలు సంగమనకు మాత్రమే. ఆ కారణం బట్టియే ఇప్పుడు మాట్లాడుచున్నాను. సేవకులు చెప్పబడిన ఏ విషయంలోనైనా సమ్మతించకపోయినట్లయితే ప్రభువు నాకు అనుగ్రహించిన నా సంగమనకు బోధించుటకు మాత్రమే. నిర్గమకాండం 19వ అధ్యాయంలో మీరు ఎక్కువ సమయం కలిగి ఉన్నప్పుడు, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు దాన్ని చదవాలని నేను కోరుచున్నాను. గమనించండి, ఇస్రాయేల్ పాపం చేసినప్పుడు వారు మొదటగా మెడకు కాడికట్టని ఒక ఎర్రన పెయ్యను తీసుకున్నారు. దాని భావం ఏమనగా, అది దేనితో విజ్జోడుగా లేదు, అది ఎర్రగా ఉండవలసి ఉన్నది. అది ఎర్రని రంగు, ఒక ప్రాయశ్చిత్తపు రంగు. మీకు తెలుసా, మీరు ఎరుపును తీసుకుని ఎరుపు గుండా చూస్తే అది తెలుపుగా ఉంటుందని సైన్స్ తెలుసు. ఎరుపు గుండా ఎరుపును చూస్తే అది తెల్లగా ఉంటుంది. ఆయన ప్రభు అయిన యేసు ఎర్రని రక్తం గుండా చూసినప్పుడు మన ఎర్రని పాపములు హిమమంత తెల్లగా మారతాయి. ఎరుపు గుండా ఎరుపు ఇస్రాయేల్ సమాజం అంతటి ద్వారా సాయంకాల సమయంలో ఆ పేయి చంపబడింది. మరియు అక్కడ సంగమంతయు ప్రవేశించవలసిన ద్వారంపై దాని యొక్క రక్తమును 7 చార్లుగా పూయవలను. రక్తము ద్వారా 7 సంఘయుగములకు ఒక మాదిరి. అప్పుడు దాని దేహమును తీసుకుని కాల్చివేయవలను. అది గిట్టలతో, చర్మముతో, దాని ప్రేవులతో, దాని యొక్క పేడతో ఏకముగా దహించబడుతుంది. అది ఒక పరిశుద్ధుని చేత ఏరబడవలసి ఉన్నది. మరియు అది ఒక పరిశుద్ధమైన స్థలములో సమాజమునకు బయట ఉంచబడవలను. అందుచేత ఇస్రాయేల్ దాని మాదిరిని చూడగలిగినట్లయితే ఈ వాక్యము అపవిత్రమైన మురికి చేతులతో దాన్ని తాకరాదు. అది తప్పక ఒక శుద్ధమైన మనిషి అయి ఉండాలి. అతడు శుద్ధుడై ఉన్నట్లయితే అతడు దేవుని యొక్క వడపో సాధనం గుండా రావలసి ఉన్నది. ఒక పరిశుద్ధుడైన మనిషి శుద్ధమైన చేతులతో ఒక శుద్ధమైన స్థలంలో ఉంచబడవలను. యెజెబెలులు, రిక్కీలు అందరూ పాలు పొందుచున్న స్థలము కాదు. ప్రభురాత్రి భోజనము తీసుకుని భార్యలతో, భర్తలతో ప్రతి విధమైన మురికిని తీసుకునిచున్నారు. డాన్సులకు, పార్టీలకు వెళుచున్నారు. జుట్టు కత్తిరించుకుని పొట్టి బట్టలు ధరిస్తూ సమస్తము చేయొచ్చు. ఇంకా క్రైస్తవులు అని తమను తాము పిలుచుకొచ్చున్నారు. అది ఒక శుద్ధమైన స్థలములో శుద్ధమైన చేతులతో ఉంచబడాలి. ఇస్రాయేల్ పాపం చేసినప్పుడు వారు తప్పు చేసి ఉన్నామని గుర్తించి ఉన్నారు. అప్పుడు ఈ పెయ్యి బూడిదను వారి మీద చిలకరిస్తారు. అది వేరు చేయు జలము, పాపమునకు ఒక శుద్ధీకరణము. గమనించండి, అది ఇక్కడ ఉన్నది. ఇస్రాయేలు ఆరాధనలో సహవాసమునకు వచ్చేందుకు ముందు మొదటిగా వారు వేరు చేయు జలముల గుండా రావాలి. విశ్వాసము ద్వారా నీతీకరణము, వినుట వలన విశ్వాసం కరుగును, దేవుని వాక్యం వినుట వలన. అప్పుడు వారు ఆ 7 సార్ల కిందగా, రక్తము కిందగా సమాజంలోనికి ప్రవేశిస్తారు. అది చూపునదేమనగా వారి పాపము కొరకు ఏదో చనిపోయి ముందుగా వెళ్లి ఉన్నది. వాక్యము వినుట ద్వారా వారు వేరు చేయబడి ఉన్నారు. వేరు చేయు జలముల ద్వారా సహవాసములోనికి ప్రవేశించారు. ఆ క్రమము వెనుకనే ఆ స్థలములో మాత్రమే దేవుడు ఒక మనిషిని కలుసుకున్నాడు. ఆయన ఇంకా ఏ స్థలంలోనూ అతన్ని కలుసుకున్నాడు. ఆ క్రమము వెనుకకు అతడు రావలసి ఉన్నది. దేవుడు ఒకే స్థలంలో ఇశ్రాయేల్ను కలుసుకున్నాడు. ఈ దినమున దేవుడు ఒకే స్థలంలో నిన్ను కలుసుకుంటాడు. మరియు అది యేసుక్రీస్తే. ఆయన వాక్యమై ఉన్నాడు, వేరు చేయు జలములు. ఆయన రక్తము 7 సంఘయుగములన్నిటి కొరకు చిందించబడి ఉన్నది. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ సహవాసములోనికి మనం ప్రవేశిస్తాము. అది మాత్రమే సంఘమునకు ఇవ్వబడింది. ఓ, ఆయన ఎంత గొప్పవాడు! ఇంకా మనము ఎఫెసీ 5:26 చూడకూడదుము. అది వాక్యముతో ఉదకిస్తున్నాము, వేరు చేయు జలము అని చెప్పింది. అది ఏమి చేస్తుంది? అలాగైతే దేవుని యొక్క వడపో సాధనము వాక్యమయ్యున్నది. వేరు చేయు జలములు, వేరు చేయు జలములు వాక్యము ద్వారా ఉదకిస్తున్నాము, దేవుని యొక్క వడపోత సాధనము. అలాగైతే సంఘ వడపోత సాధనం ద్వారా నీవు క్రీస్తులోనికి రాలేవు. సంఘ శాఖ ఫిల్టర్ ద్వారా లేక ఒక ఆచారపు ఫిల్టర్ ద్వారా నీవు రాలేవు. నీవు పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలిగే ఒకే ఒక వడపోత సాధనమున్నది. అది వాక్య జలముల ద్వారా కడగబొట్టే దేవుని వాక్యము ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనమయ్యున్నది. నీవొక మంచి సభ్యుడువో కాదో సంఘము ఇక్కడ నీకు తీర్పు తీరుస్తుంది. వారు నీకు మంచి సమాధి కార్యాన్ని ఇస్తారు. నీ మరణ దినమున జెండాని సగం కిందకు దించుతారు. గొప్ప పూల గుత్తులు పంపి నీ కొరకు సమస్తము చేస్తారు. కాని నీ ఆత్మ దేవుణ్ణి ఎదుర్కొనుటకు వచ్చే విషయమైతే అది తప్పక నిత్యజీవమును కలిగి ఉండవలసి ఉన్నది. అది నిత్యజీవమై ఉన్నట్లయితే అది వాక్యములో భాగమయ్యున్నది. నా సొంత మాట నన్ను తృణీకరించలేనట్లు నా సొంత చేయి నా చేతిని తృణీకరించలేదు. నా సొంత నేత్రములు నా చేతిని, నా కాలిని, నా బొటన వ్రేలును లేక నాలోని ఏ భాగమునైనా నిరాకరించదు. అవి దాన్ని నిరాకరించలేవు. అలాగుననే దేవుని యొక్క వాక్యములో భాగమయ్యున్న మనిషి లేక ఒక స్త్రీ దేవుని యొక్క వాక్యములో ఒక భాగమును నిరాకరించలేడు. అలాగైతే స్త్రీలారా, మీరు జుట్టు కత్తిరించుకుని దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మీరు తప్పై ఉన్నారు. మీరు దాన్ని చూస్తారా? నీవు తప్పై ఉన్నావు. దేవుని యొక్క ఫిల్టర్ ద్వారా నీవు రాలేదు. అక్కడ నీవు వాక్య జలముల ద్వారా కడగబడతావు. అప్పుడు నీవు సహవాసంలో ప్రవేశిస్తావు. నీవు వచ్చావని నువ్వు అనుకుంటావు, కాని నీవు రాలేదు. ప్రతి చిన్న మాట ద్వారా, ప్రతి చిన్న పొలు ద్వారా, దేవుని వాక్యం ద్వారా వచ్చే వరకు నీవు రాలేదు. మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును. అది తప్పక ఆ వడపోత సాధనం ద్వారా రావలసినది. అప్పుడు అది ఒక నీతిమంతుని రుచినిస్తుంది. ఏలైనగా అతడు దాని కొరకే ఎదురు చూస్తున్నాడు. అతడిని ఏదో శుద్ధి చేయుట కొరకు ఎదురు చూస్తున్నాడు. వాక్యము, దేవుని యొక్క వాక్యము ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనమైనది, మరియు అది నీతిమంతుని రుచినిస్తుంది. అది సత్యమని మనకు తెలుసు. అవిశ్వాసమును, పాపమునంతా బయటకు వడకడుతుంది. నీవు ఈ ఫిల్టర్ గుండా వచ్చినప్పుడు అక్కడ ఎంత మాత్రమూ అవిశ్వాసం లేదు. ఏలైనగా అది నిజ విశ్వాసి యొక్క రుచి అయ్యున్నది. నిజ విశ్వాసి ఏది ఏమైనను సరిగ్గా ఉండాలనుకుంటాడు. మంచిది, నేను సాంఘిక హోదాలకు చెందినవాడును అని చెప్పడు. నేను సంఘములకు చెందినవాడును, పట్టణములో అతిపెద్ద సంఘములకు చెందినవాడును అని చెప్పడు. అది ఒక వీధి సందులో కూటమైనా నేను లెక్క చేయను. ఇంకెక్కడైనా ఒక గుడిసెలో కూటమైనా ఒక ఆలోచించే మనిషి అతడు తప్పక దేవుణ్ణి కలుసుకోవాలని ఎరుగుతాడు. సంఘం ఏమి చెప్పినప్పటికీ, ఎవరు ఏమి చెప్పినను లెక్కాదు. అతడు తప్పక దేవుని షరతుల మీదకు వస్తాడు. దేవుని యొక్క షరతులనగా దేవుని వాక్యమయ్యున్నది. మంచిది, వారంటారు దేవుని వాక్యము. నిశ్చయముగా అది దేవుని యొక్క వాక్యమయ్యున్నదని అందరూ నమ్ముతారు. అయితే దాని గుండా వడకట్టబడతారా? ఒక జుట్టు కత్తిరించుకున్న స్త్రీని ఎలా అది దాని గుండా అక్కడికి రానియగలదు? నీవు ఎలా దాన్ని చేయబోచున్నావు? ఈ సిద్ధాంతమును పట్టుకుని ఉండని ఒక మనిషిని నీవు ఎలా రానియగలవు? చూడండి, అది ఆలోచించే మనిషి యొక్క రుచి కాదు. కాదు, ఒక ఆలోచించే మనిషి అలాంటి దానిలోనికి దూకకు మునుపు రెండు సార్లు ఆలోచించేస్తాడు. గమనించండి, ఆ వాక్యము దానిని అది నిరాకరించదు. అప్పుడు అది తృప్తి చెందుతుంది, లేక అది కోరిక అయ్యున్నది. అది దేని యొక్క కోరిక అయ్యున్నది? మొదటి స్థానంలో నిన్ను ఏది దానిని ఆశించినట్లు చేసింది? ఏలైనగా నీ అంతరంగంలోని ఆత్మలో నిత్యజీవమును కలిగి ఉన్న ఒక విత్తనం ఉన్నది. ఎల్లప్పుడూ అక్కడ ఉండి ఉన్నది, లోపల ఉంచబడి ఉన్నది. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. అక్కడ ఏ ఒక్కరూ తప్పిపోరు. ఒక ఆలోచించే మనిషి యొక్క రుచి. ఒక ఆలోచించే మనిషి దేవుని వాక్యమును విన్నప్పుడు నా గొర్రెలు నా స్వరమును వింటాయి. అవి ఒక అన్యుని వెంబడింపు. ఏలైనగా అక్కడ లోపల జీవముతో జీవము ముడివేయబడి ఉన్నది. పాపము పాపముతో ముడివేయబడుతుంది. మరియు పాపము ఎంత వేషధారణీయ ఉన్నదనగా, ఒకడు తాను రక్షణ పొందినప్పుడు అతడు రక్షించబడినట్లుగా ఆలోచింపు చేస్తుంది. అది వేషధారణ లోతుల్లోనే ఉన్నది. సంఘ సభ్యులకు సంఘ శాఖ ఫిల్టర్ కావాలి. ఆ ప్రకారము వారు వారి యొక్క సొంత కోరికలను కలిగిన వారైనను ఇంకా భక్తిగల ప్రజలుగా లెక్కించబడతారు. ఓ, అతడు ఎంతో భక్తి గలవాడు అని వారంటారు. ఆఫ్రికా దేశంలో నేను ఒక దినమున అక్కడున్నప్పుడు కొందరు చిన్న పిల్లలు ఎల్విస్ ప్రెస్లీ, ప్యాట్ బూన్, రిక్కీ నెల్సన్ అలాంటి వారందరూ పాడిన రాక్ అండ్ రోల్ పాటలను గుర్చి మాట్లాడుకునిచున్నారు. నేనన్నాను, వారు ఒక దేశ దిమ్మరుల గుంపు అన్నాను. ఒక చిన్న పాప అన్నది ఎందుకు? అతడు చాలా భక్తిపరుడు. నేనన్నాను, యూదా కూడా అలాగే ఉన్నాడు. యూదాకి 30 వెండి నాణ్యములే వచ్చినవి, ఎల్విస్ ప్రెస్లీకి 1,00,000 రూపాయలు వచ్చినవి. చూడండి, వారిద్దరూ వారి యొక్క జ్యేష్ఠత్వమును అమ్ముకున్నారు. చూడండి, నేనన్నాను, ఈ దేశమునకు ఎంతో హీనముగా అచ్చి ఉన్న దివాళా కూరైన బాకీదారులు వారు. ఇంకను సరిగ్గా సిగరెట్ ఫిల్టర్ వలె మోసగించున్నారు. ఈ సంఘ శాఖలు ఆ సభ్యులను లోనకి రానిస్తున్నారు. వారు తప్పక దేవుని పాటలు పాడకూడదని ఒక చట్టం ఉండాలి. అది చేయుట తప్పక చట్ట వ్యతిరేకమై ఉన్నది. కాని మొత్తము ఒక గొప్ప వేషధారణ కుప్పగా మారింది. ఈ రోజున అక్కడే వారు నిలబడి ఉన్నారు. నిజమైన ఆత్మ చెబుతుంది, నీవు లోకమును గాని లోకములో ఉన్నవాటిని గాని ప్రేమించినట్లయితే కనీసము దేవుని ప్రేమ నీలో ఉండదు. చూడండి, రాక్ అండ్ రోల్ సంగీతము దేవునిదై ఉన్నదని నీవు చెప్పలేవు. రాక్ అండ్ రోల్ సంగీతము లోకమునికి సంబంధించిందై ఉన్నది. ఆ డాన్సుల్లో దేన్ని వడకట్టినా అవి మురికి రోత కార్యములు. అవి లోక సంబంధమైనవి. అవన్నీ లోక సంబంధమైనవి. జుట్టు కత్తిరించుకున్న ఒక స్త్రీ దేవుని సంబంధి అని నీవు చెప్పలేవు. ఆమె కాదని బైబిల్ చెబుతుంది. అది లోక సంబంధమైన మురికి అయి ఉన్నది. ఈ లోకమును రవంతు ప్రేమించినా దేవుని ప్రేమ కనీసము నీలో లేదు. చూడండి, అది ఏమిటి? సరే ఏదో దాన్ని లాక్కునుచున్నది, అంతర్యములో ఉన్నదేదో దాన్ని లాక్కునుచున్నది, బయట నుండి నీ మూలములను ఆత్మ లాక్కునుచున్నది, మనస్సు గుండా నీ ఆత్మలోనికి లాక్కునుచున్నది. ఆత్మ లోకమును ప్రేమించినట్లయితే అది చచ్చిపోయింది. అది ఎంత అభిషేకించబడినప్పటికీ ఇక్కడ మరియు అక్కడ ఎంత నీతిగా ఉన్నప్పటికీ లెక్క కాదు, అంతరంగముల చచ్చిపోయింది. ఏలైనగా లోకమును గాని లోకములో ఉన్నవాటిని గాని ప్రేమించినట్లయితే నీవు ఎంత భక్తిగా ఉన్నప్పటికీ లెక్క కాదు, దేవుని ప్రేమ కనీసం నీలో లేదు. నిజమైన వడపోస సాధనము ఆ విధానములో దేవుని యొక్క యథార్థతను తప్ప వాక్యమును తప్ప నిజమైన ఆత్మలోనికి దేన్నీ రానేదు, అన్నిటినీ బయట వదిలేస్తుంది. బయటకు ఏసావు వలె వారు బాగున్నారు. ఏసావు బయటకు భక్తిగలవాడుగా ఉన్నాడు. అది మతమునకు వచ్చినప్పుడు యాకోబు కంటే అతడు ఎంతో భక్తిపరుడుగా కనపడ్డాడు. అతడు యాకోబు కంటే చాలా మంచి మనిషిగా కనపడ్డాడు. కాని అతని అంతరంగంలో అతడు ఏమయ్యున్నాడో అదే అయ్యున్నాడు. అతడు బయటకు భక్తిపరుడుగా ఉన్నాడు, కాని అతని ఆలోచన వడకట్టుబడలేదు. అతడు తన జన్మ హక్కును గురించి సరిగ్గా ఆలోచించలేదు. జ్యేష్ఠత్వం అనగా భావము దేవుడు చెప్పినంత మట్టుకు అది చేస్తుందని అతడు తలంచలేదు. అక్కడ అతడుగా అన్నాడు, నేను ఆకలితో ఉన్నాను, ఆ పాత జన్మ హక్కును గూర్చి అది ఏమి భేదముంది, నీవు కోరినట్లయితే దాన్ని తీసుకునుము. అయ్యో చూడండి, నేను సంగమునకు వెళతాను, నీవు ఎంత మంచివాడవో నేను అంతే. నా సంఘశాఖ ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్దయి ఉన్నది, నా తల్లి దానికి చెంది ఉన్నది, నా తండ్రి దానికి చెంది ఉన్నాడు, అంతా అది ఇది మరుగుటంటారు. నా కాపరి చదువుకున్నాడు, అతడు అది ఇది కలిగి ఉన్నాడు, అది అతన్ని అంతే దూరముగా దేవుని నుండి ఉంచుతుంది. అది ఆలోచించే మనిషి యొక్క వడపోస సాధనము కాదు. అది అలాగయ్యుంటే ఎలా పేతురు అలాగుండి ఎలా అలా ఉండి ఉండేవాడు, కనీసం అతడు తన పేరును కూడా వ్రాయలేడు. కాని అతడు ఆలోచించే మనిషి యొక్క వడపోస సాధనమును కలిగి ఉన్నాడు. అయ్యో గమనించండి, ఆ జన్మ హక్కు అది దేవుడు ఏమి చేస్తుందని చెప్పాడో దాని భావం గురించి అతడు తలంచలేదు. జీవము మరణము యొక్క భేదం అదే. కాబట్టి హవ్వవలే యూదావలే నాగరికత జ్ఞానం యొక్క రుచి కొరకు వారి జ్యేష్ఠత్వమును అమ్మివేసుకున్నారు. దాని కొరకే హవ్వ తన జన్మ హక్కును అమ్ముకున్నది. ఆమె కొంచెం శాస్త్రీయ జ్ఞానం యొక్క రుచి కొరకు, కొంచెం లోక సంబంధమైన జ్ఞానం యొక్క రుచి కొరకు, ఒక మంచి సంఘం కొరకు, ఈ రోజున పిలువబడినట్లుగా కొంచెం ఒక ఉన్నత శ్రేణి ప్రజలుగా పిలువబట్టుకు ఆమె దాన్ని అమ్ముకున్నది. చూడండి, యూదా తన జ్యేష్ఠత్వ హక్కును 30 వెండి నాణముల కొరకు అమ్ముకున్నాడు, మరియు కొన్ని అధికమైన రూపాయలు సంపాదించాడు. నా సంఘము నాకు బాగా ఇక్కడ జీతమిస్తుంది, అందుకే నేను ఇక్కడనే బోధిస్తాను. చూడండి, నేను ఒక బోధకుడినై ఉన్నట్లయితే మంచిది. వారన్నారు, నన్హేమ్ సోదరుడా, ఆ వర్తమానం సత్యమని మేము నమ్ముతాము, కాని దాన్ని మేము అంగీకరించలేము. మేము అంగీకరిస్తే ఎందుకంటే మేము ఎక్కడో బోధించాలి. లోకము సోదరుడా, అదే ఒక కాపరి కింద నుండి పేట నిశ్చయముగా బాగున్నది. కారణమేమనగా సోదరుల్లో ఎవరూ నన్ను బలపరచరు. నన్ను బలపరచుకు నేను యేసు కొరకే చూస్తున్నాను. కారణము దాని ప్రక్కన ఆయన నిలబడతాడు. దాన్ని చెప్పిన వాడు ఆయనే. నిజమైన జ్యేష్ఠత్వము రక్తము వాక్యము ద్వారా బయటకు వడకడుతుంది. పాపమునంతా లోకమును సంఘమును శాఖలను వర్గములను బయట విడిచిపెడుతుంది. విద్య నాగరికత సంఘము శాఖ విధానము పద్ధతి అన్ని రకములైన పాపములు దేవుని యొక్క కొలమానములో ఆలోచించే మనిషి ఒక ఆలోచించే మనిషి యొక్క వడపాత సాధనము తీసుకున్నప్పుడు అవన్నీ బయట విడవబడతాయి. ఒక మనిషి అతని యొక్క జీవమును దేవుని వడపోత సాధనము గుండా లాక్కునుచున్నప్పుడు అక్కడ దానిలో ఏదియూ విడవబడదు. గమనించు, ఇక్కడ నీ జీవితమంతయు పాపముతో కలగలపైపోయింది. ఏలైనగా నీవు పాపములో పుట్టి అతిక్రమములో రూపుదిద్దబడి అబద్దములాడుచు లోకములోనికి వచ్చి ఉన్నావు. సహోదరుడు మెక్కల్లో చెప్పినట్లుగా నేను ఒక విషయమును చెప్పవచ్చున్నాను, నా మాట వినండి. నీవు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నీవు పాపములో పుట్టి ఉన్నావు. ఒక పోరాడే అవకాశంతో కనీసం నీవు రాలేదు. నీవు పాపములో పుట్టి అతిక్రమములో రూపుదిద్దబడి అబద్దములాడుచు లోకములోనికి వచ్చి ఉన్నావు. నీ సొంత మనస్సులో పాపపు కోరికలతో పాపమును ప్రేమించువాడవయ్యున్నావు. కారణము నీవు పాపములో పుట్టి ఉన్నావు. నీకు అవకాశమే లేదు. కాని నీ లోపట అంతరంగములో నీవు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడో ఏదో లాక్కున్నది అక్కడ ఉన్నది. నీవు ఎరిగినట్లయితే అది ఏదో అక్కడ ఎక్కడో దేవుడున్నాడని చెప్పి ఉన్నది. మరియు నీవు ఆయన వాక్యమును చదివావు. తర్వాత నీవు సంగమును తీసుకున్నావు. బాగ్గా ఉండాలని వారి ఆలోచనలు తీసుకున్నావు. అప్పుడు నీవు ఎన్నడూ ఒక ఆలోచించే మనిషి యొక్క వడపో సాధనను తీసుకోలేదు. కాని నీవు దేవుని యొక్క ఫిల్టర్ను వాడినప్పుడు అది ఆలోచించే మనిషి యొక్క ఫిల్టర్ అయి ఉన్నది. కారణము మిగిలిన ఇతర ఫిల్టర్లన్నీ గతించిపోతాయి, కానీ అది గతించదు. దేవుని యొక్క ఫిల్టర్ ను తీసుకుని నీవు జీవము లాక్కొంచున్నప్పుడు, నీ కోర్కెలు లాక్కొంచున్నప్పుడు, నీ కోర్కెలను దేవుని యొక్క ఫిల్టర్ ద్వారా లాక్కొంచున్నప్పుడు, ఒక ఆలోచించే మనిషి యొక్క ఫిల్టర్ అక్కడ పరిశుద్ధాత్ముడు తప్ప ఏదీ మిగలదు. ఇప్పుడు నీవు పరిశుద్ధాత్మకు రుజువు కోరినట్లయితే అది అక్కడే ఉన్నది. నీ యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్యముతో వరుసకెట్టినప్పుడు ప్రతి సందర్భంలో అది ఆలోచించే మనిషి యొక్క వడపాత సాధనము గుండా లాక్కొనుచున్నదని అది చూపుతుంది. దేవుని యొక్క వడపాత సాధనం, గమనించండి, అది దేవుని యొక్క వడపాత సాధనమేనా? ఆయన అన్నాడు, వాక్య జలముల ద్వారా మనం కడగబడి ఉన్నాం. దేవుడు ఏదేం తోటలో ఆదాము మరియు హవలకు ఒక ఫిల్టర్ నిచ్చి ఉన్నాడు. ఆయన అన్నాడు, ఇక్కడ ఉన్న వాటి నుండి దేనిని మీరు లాక్కొనవద్దు. కాని సాతాను దానిలోనికి రంధ్రం చేసింది అన్నది, ఓ అది కొంచెమే, ఏ హాని చేయదు, కేవలం దాని ద్వారా ఒక్క చుక్క. అప్పుడు అదంతయు మానవాళ్ళని మరణములోనికి ఉంచింది. అది తీసుకునేది అంతవరకే కొంచెం నికోటిన్ రుచి. అప్పుడు వారి పని ముగించబడింది. పరిశుద్ధాత్ముడు తప్ప అక్కడ ఏదీ మిగలదు. అది చూపినదేమనగా, నీ అంతరంగంలో ఉన్న ఆ ముందు నిర్ణయించబడిన విత్తనము అది నీవు దేవుని కొరకు ఆకలి కొన్నట్లు చేస్తుంది. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ విమోచించుటకు నాకు ఇచ్చి ఉన్నాడు. వారు కల్వరిలో నాతో చనిపోయారు, వారు పునరుద్ధానములో నాతో లేచి ఉన్నారు. ఆయన నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎద్దుకు వత్తురు. వారు శరీరములో ఉంచబడతారు. కాలైతే కాలున్న చోట, చెయ్యి, ముక్కు, నోరు, అది ఏ భాగమై ఉన్నప్పటికీ వారక్కడ ఉంచబడతారు. మరియు వారు వారి ఋతువులో వారు నా ఎద్దుకు వస్తారు. అయ్యో, అక్కడ లోక పాపమంతయు నిజముగా ఉడకట్టబడింది. లోక ప్రేమ చచ్చిపోయింది, మరియు ఆత్మ ఒకే ఒక దానిని లాక్కొనుచున్నది. అది ఇక్కడ ఉన్నది, గుర్తుంచుకోండి, దాన్ని మర్చిపోవద్దు. బయట టెలిఫోన్లలో ఉన్న వారందరూ దీన్ని మీ మనస్సులో ఉంచుకోండి. ఒక ఆలోచించే మనిషి ఆలోచించడం ప్రారంభించినప్పుడు, అతడు దాని గుండా చేదుకొనుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ తప్ప మరి ఏదియూ దానిలోనికి రాదు. అది ఏమిటి? అది జీవ పంకురము, ఆది నుండి ఉన్న వాక్య విత్తనము. ఆది నుండి నీవు దేవునిలో ఉండి ఉన్నావు. అక్కడ నిలబడి వాక్య జీవమును చేదుకొనుచున్నావు. ముందు నిర్ణయము ద్వారా విత్తనమని హృదయములో ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క ముందు జ్ఞానము ద్వారా, ముందు నిర్ణయము ద్వారా విత్తనము ఇదివరకే అక్కడ ఉన్నది. అది చేదుకొనుచున్నప్పుడు వాక్యము తప్ప మరి దేన్ని దాని గుండా రానియదు. అప్పుడది ఆలోచించే మనిషి యొక్క రుచి అయ్యున్నది. నీతిమంతుడు, పరిశుద్ధుడు యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని చూస్తాడు. అక్కడ అంతరంగంలోనికి ఏమి వచ్చినది? వాక్యము. అది హృదయములో ఉన్నది. నీ ఎదుటి పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. అది ఏమిటి? వాక్యము ద్వారా అది చేదుకొనుచున్నది. అక్కడ ఒక్కటి మాత్రమే వాక్యము గుండా వెళుతుంది, అది ఏ పరిశుద్ధాత్మ. అది ఒక్కటి మాత్రమే వాక్యము గుండా వెళుతుంది, అది ఏ పరిశుద్ధాత్మయ్యున్నది. ఒక ఆలోచించే మనిషి యొక్క ఫిల్టర్ ఒక పరిశుద్ధిని రుచినిస్తుంది. అతడు పరలోక విషయములను రుచిచ్చి ఉన్నాడు. అతడు తన హృదయంలో దేవుని వాక్యమును కలిగి ఉన్నాడు. అది అతని ముందు ప్రత్యక్షపరచబడటం అతడు చూస్తాడు. అతని పూర్తి ఆత్మ దానిలోనికి చుట్టుబడి ఉన్నది. లోకము మరియు అన్ని సంగతులు అతని చుట్టూ చనిపోయినవి. ఒక ఆలోచించే మనిషి యొక్క ఫిల్టర్. ఇప్పుడు మతమును వడకట్టుటను గూర్చి నేను ఆలోచిస్తాను. ఒక ఆలోచించే మనిషి ఫిల్టర్ ఒక పరిశుద్ధిని రుచినిచ్చినప్పుడు అది అతని రుచిని తృప్తిపరుస్తుంది. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని అతడు చూస్తాడు. అది అక్కడే ఉన్నది. ఆయన చేసిన అవే కార్యములను చేస్తూ తిన్నగా ఆయనను మనం ముందుకు చూస్తాము. అది ఒక పరిశుద్ధుని రుచిని, ఆలోచనను తృప్తిపరుస్తుంది. అతడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ఎరిగి ఉన్నాడు. వాక్యము రుజువు చేయబొట్టను, అది సత్యమని నిర్ధారణ చేయబొట్టను అతడు ప్రేమిస్తాడు. ప్రతి యుగములో ఆయన దాని కొరకు కనిపెడుతున్నాడు. ఎలాగనగా ఒక పరిశుద్ధ మనిషి మరియు దేవుణ్ణి చూడాలని ఆశను అతడు కలిగి ఉన్నాడు. ఇతరులైతే సంఘములో చేరాలని కేవలం కోరుకునుచున్నారు. ఈ మనిషి దేవుణ్ణి చూడగూరుచున్నాడు. అతడు ఆయనను ఒక ఆచారముల గుంపులో చూడ్డు. అతడు ఆయన్ను పెద్ద పైపు ఆర్గానుల్లో చూడ్డు, లేక పెద్ద సిరువుల్లో, లేక ఉన్నతమైన దేవాలయముల్లో చూడడు, లేక మెరుగు పెట్టబడిన కాలలు చుట్టూ వేసుకున్న వేదాంత పండితుల్లో అతడు ఆయన్ను చూడ్డు. అతడు ఆయన వేదాంత పండితుల్లో వేదాంతములో చూడు. వాక్యపు రుజువులోనే అతడు ఆయన చూస్తాడు. వేచ్యుండు మంటల్లో నేను ఆయన చూశాను. ఆయన రాకడ యొక్క మహిమను నా కన్నులు చూచున్నవి. ఉగ్రత కొరకు నిలువ చేయబడిన ద్రాక్షల గానుగును ఆయన తొక్కుచున్నాడు. ఆయన భయంకరమైన ఎగిరిపడుచున్న ఖడ్గమును, క్లిష్టమైన మెరుపులను వదిలాడు. ఆయన సత్యం ముందుకు కదమ తొక్కుచున్నది, అంతము వరకు అది వెడుతుంది. అవునండి, నా భావను మీరు చూశారా? ఒక ఫిల్టర్ లేక ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనం. దేవుని సన్నిధిలో నిలబడగోరుచున్న ఒక మనిషి, దేవుని యొక్క ఫిల్టర్ ఏది? ఆయన వాక్యమే. దాన్ని తినుదినమున నీవు నిశ్చయంగా చత్తువు. బయట ఏమి సంభవించుతున్నదో దాన్ని లెక్క చేయవద్దు. ఆ వాక్యమును దాటవద్దు. వాక్య జలములతో కడగబడుట ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనం. ఒక సంఘశాఖ కాదు, ఒక ఆచారం కాదు, ఒక సంఘము కాదు, ఒక దేవాలయము కాదు, కాని ఒక ఆలోచించే మనిషి యొక్క ఫిల్టర్. కారణము, నీవు వాక్యము ద్వారా తీర్పు తెచ్చబడతావు. ఒక ఆలోచించే మనిషి దాని గూర్చి ఆలోచించేస్తాడు. ఒక బుద్ధి లేనివాడు లేక లోకరుచిని కలిగిన వాడు దేనినైనా ఒక ప్రత్యామ్నాయంగా తీసుకుంటాడు. ఒక యథార్థమైనది అక్కడ ఉండగా ప్రత్యామ్నాయము ఎందుకు? ఆలోచించు, ఒక్క నిమిషం ఆలోచించు. ఒక స్త్రీ పెదవులకు రంగు వేసుకుని భాషలతో మాట్లాడుచున్నది, ఇంకా సంగము దాన్ని పట్టుకుని అది పరిశుద్ధాత్మక రుజువు అని చెబుతుంది. లేక ఒక వేదాంత పాఠశాల నుండి వచ్చిన బోధకుడు, లేక బైబిల్ పాఠశాల నుండి వచ్చిన త్రిత్వ బాప్తీసం వాడుచున్నవాడు, వాక్యంతో రాజీ పడుచున్నాడు, లేక ఏదో ఆచారంతో లేక సంఘశాఖతో రాజీ పడుచున్నాడు, అది ఒక ఆలోచించే మనిషి యొక్క ఫిల్టరేనా? సోదరుడా, అది నేను చూసే మార్గములో కాదు. అది ఒక బుద్ధిహీనుడు దాని ద్వారా లాక్కొనుచున్నాడు. అది సత్యము. నీవు దాన్ని ఊహించగలవా? దేవుని వాక్యమును అతని ఆత్మకు వడపోత సాధనంగా వాటికి బదులుగా ఆ పాత సంఘశాఖ చెత్తను తన మీద వేసుకునిచున్నాడు. అప్పుడు అతడు అంతా కాలుష్యమైపోయాడు. మానవ సిద్ధాంతములను అతనిలో ఎక్కింపనివ్వండి, వాక్యమును అతడు అశ్రద్ధ చేస్తాడు. దరిదాపుగా ఎన్నుకున్న వారిని సైతము మోసపుచ్చున్నట్లుగా అతడు తన సొంత ఆత్మలోనికి చేదుకున్నట్లు కలిగి ఉండగా, ఒక ముందుగా నిర్ణయించబడిన విత్తనము దీనిని తప్పిపోవద్దు. ఆ ముందు నిర్ణయించబడిన విత్తనము అక్కడ లేకపోయినట్లయితే అది దాని నుండి చేదుకొందు. ఏలైనగా అది దాని సొంత కోరికను చేదుకుంటుంది. ఒక పొగతాగే వ్యక్తి యొక్క రుచిని కోరినట్లయితే అతడు ఆ పీకను పట్టుకుని అతడంటాడు, నీ వ్రేలిని పీల్చుము. అతడు నిలబడి అతని వేలిని అక్కడ పీల్చుచున్నాడు. ఎందుకు? అతడంటాడు, అది చులకనగా ఉంది. ఎందుచేత? అది అతని యొక్క నికోటైన్ రుచి అయి ఉన్నది. కాబట్టి అతడు ఒక ఆలోచించే మనిషి కాదు. చూసారా, నేను పొగాకును రుచూడగోరుచున్నాను, నేను దేన్ని రుచి చూడలేదంటావు. అతనికి బట్టల పిన్నునిచ్చి దానిమీద పీల్చనీయమనండి. చూడండి, నిత్యముగా దానిమీద అతను పీల్చనిము. అతడంటాడు, నేను దేన్ని రుచి చూచుటలేదు. అలాగైతే నీవు దేని కొరకు పీల్చున్నావు? నికోటైన్ రుచి చూసే కోరికను నీవు కలిగి ఉన్నావు. మీ సంఘం యొక్క సిద్ధాంతంపై పీల్చున్నప్పుడు స్త్రీలైన మీరు ఇంకను జుట్టు కత్తిరించుకుంటారు, ముఖమునకు రంగులు రాస్తారు, లైంగికంగా కనపడే బట్టలు ధరిస్తారు, పురుషులైన మీరు వారి వైపు చూస్తారు. ఈ కార్యములన్నీ మీరు అదే చేస్తూ ముందు కొనసాగుతారు. అది ఏమిటి? దానిలో ఏమున్నది? లోకం ఇంకా దానిలో ఉన్నది. నీవు ఒక రుచిని కలిగి ఉన్నావు. నీవు ఒక రుచి కొరకు దాన్ని లాగుచున్నావు. నేను ఈ సంఘమునికి వెళతాను, దాని పేరే వారు పిలవరు, వారు దీని గురించి ఏమీ చెప్పరు, వీటిలో ఏమీయో అక్కడ పైకి తేబడదు. మా బోధకుడు దానికంటే ఎంతో విశాల హృదయం గలవాడు. మేము అలాంటి కార్యములను గురించి చెప్పము. అది ఏమిటి? నీవు పీల్చుట కొరకు లోక సంబంధమైన రుచిని కలిగి ఉన్నావు. నిజము. కాని ఒక ఆలోచించే స్త్రీ అలాంటి దాన్ని తీసుకొనదు. ఆమె పరిశుద్ధంగా ఉండాలని ఆమెకు తెలుసు. నీవు ఒకే దాని గుండా మాత్రమే చేదుకుంటావు. అదే దేవుని వాక్యము. ఆత్మయ్యున్నది బ్రతికింపచేయు శక్తి నీలో ఉన్న వాక్యమును దానికై దాన్ని జీవింపచేసి నీవు జీవించున్న యుగములో యేసుక్రీస్తును ప్రత్యక్షపరుస్తుంది. హల్లెలూయా. సోదరుడా, అది సత్యము కాని ఎడ్ల సత్యమేమిటో మరి నాకు తెలియదు. అది సత్యము కాని ఎడ్ల నేను నా మనసును కోల్పోయాను. అది నీ హృదయములో ఉన్న వాక్యమే. అక్కడ ముందుగా నిర్ణయించబడి చేదుకొనుచున్నది. అది లోకమును బయటకు ఉమ్మివేస్తుంది. అది దానికి అవసరం లేదు. కానీ అది వాక్యము నందు చేరుకున్నప్పుడు అది చేదుకుంటూ ప్రారంభిస్తుంది. అది వాక్యము గుండా చేదుకొనిచున్నప్పుడు అది వాక్యమును బ్రతికింపచేయు. పరిశుద్ధాత్మ వాక్యము గాక మరి ఏదియుగా ఉండదు. అప్పుడు ఒక ఆలోచించే భక్తిగల మనిషి యొక్క ఫిల్టర్ వాక్యమై ఉన్నది. అది అతని హృదయంలో ఉన్న పరిశుద్ధమైన రుచిని తృప్తిపరుస్తుంది. ఒక ఆలోచించే మనిషి యొక్క ఫిల్టర్ ఒక పరిశుద్ధిని రుచిని ఇస్తుంది. అయ్యో, మనము దేనిలోనికి వెళ్లాము? అతని ఆత్మ దేవుని కొరకు ఒక ఫిల్టర్ను వాడటకు బదులుగా ఖచ్చితంగా పొగా కంపెనీలు మిమ్మల్ని సిగరెట్ తాగుట మోసం చేస్తున్నట్లు ఏదో సంఘ శాఖ లేక సిద్ధాంతము ద్వారా సాతానుడు అతను మోసం చేయనిచ్చున్నాడు. మీరు ఎక్కువ సభ్యులను పొందుతారు అంత మటుకే. కొన్ని నిమిషాల్లో ముగించుండగా దీన్ని నన్ను చెప్పనివ్వండి. గుడ్డి లవదోకియా, మనం ఎంత గుడ్డిగా మారగలము? గుడ్డి లవదోకియా ఈ యుగములోని గుడ్డివారిని నడిపించున్నది. అబద్ధపు వేషధారణ కింద, అబద్ధపు ఆచారముల కింద, అబద్ధపు సిద్ధాంతముల కింద, అబద్ధపు సంఘ శాఖల కింద, అబద్ధపు సిద్ధాంత పుస్తకముల కింద ఉన్నది. ఓ గుడ్డి లవదోకియా, గుడ్డివారిని నడిపించున్నావు. మీరందరూ గుంట్లోనికి పడతారు. బోధకుడా, ఈ రాత్రి నీ ఫిల్టర్ను మార్చుకును. సిద్ధాంతములు మరియు ఆచారములు, సంఘశాఖ సంబంధమైన నికోటైన్ను నీ పద్ధతిలోనికి లాక్కొనవద్దు. అదే యేసు అన్నాడు, ఎవడైనను దానికి ఒక మాటను కలిపినను లేక ఒక మాటను దాని నుండి తీసివేసినను వారు దీనికి మరియు దానికి నమ్మకంగా ఉన్నంత కాలము ఈ ఆచారములను పాటిస్తున్నంత వరకు నీవు నీ సంఘములో స్త్రీలు దాని చేటు పర్వాలేదని, ఆ పురుషులు అది చేటు పర్వాలేదని ఇవన్నీ చెబుతున్నప్పుడు నిన్ను గూర్చి నీవు సిగ్గుపట్టులేదా? యేసు అన్నాడు, గుడ్డి పరిసయ్యులారా అని యేసు కేకవేసినట్లుగా నా సొంత హృదయంలో పరిశుద్ధాత్ముడు గుడ్డి లవదోకియా అని మొరపెడుతున్నాడు. ఎన్నోసార్లు దేవుడు మీకు ఉద్యోగమునిచ్చాడు, కాని ఇప్పుడు నీ సమయం వచ్చింది. అది ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. దేవుడు నీ వద్దకు పంపిన ప్రజలను నీవు ఎలా ఎగతాళి చేసి నవ్వున్నావు, కాని ఇప్పుడు నీ సమయం వచ్చింది. ఓ అమెరికా దేశమా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకున్నో దేవుడు మిమ్మను చేర్చుకునేవాడు, కాని మీరు ఒలకపోతిరి. ఇప్పుడు ఈ స్వరము తీరము నుండి తీరమునకు, ఉత్తరము నుండి దక్షిణానికి, తూర్పు నుండి పడమరకు వెళుచున్నది. దేవుడు ఎలా మిమ్మను చేర్చుకోవాలనుకున్నాడో, కాని మీరు ఒలకపోతిరి. ఇప్పుడు నీ సమయం వచ్చింది. దేశములు బ్రద్దలగుచున్నవి, ప్రపంచము తునాతునకలైపోచున్నది. దానిలోని 1500 మైళ్ల ముక్క 400 మైళ్లు వెడల్పుగా మునిగిపోతుంది. 40 మైళ్లు లోతుకు అదుగో ఆ గొప్ప ప్రమాదము. ఈ దినముల్లో ఒక దినమున ఆ అలలు తిన్నగా కెంటక్కీ రాష్ట్రాన్ని పీల్చివేస్తాయి. అది సంభవించినప్పుడు అది ప్రపంచమును ఎంత కఠినంగా కదిలించి వేస్తుందంటే దాని శిఖరంపై ఉన్న సమస్తము క్రిందకి పడి కదిలిపోతాయి. ఓ యుగముల బండలో నన్ను దాయము దేవా, నన్ను దేవా నా మీద ఊదుము. సజీవుడైన దేవుని ఆత్మను నా మీద ఊదుము. దేవుని యొక్క ఫిల్టర్ను తీసుకుని దాని కింద జీవింపనిమ్ము ప్రభువా. పరిశుద్ధాత్మ యొక్క తాజా గాలిని ప్రతిరోజు నా ఆత్మలోనికి, నేను నీకు వ్యతిరేకంగా పాపము చేయకున్నట్లు ప్రభువా ఊదుము. పరిశుద్ధాత్ముడా నా మీద ఊదుము. దేవుని వాక్యమును నన్ను నా హృదయంలో నాటనిమ్ము, మరియు దాని నుండి కుడికి గాని ఎడమ గాని నేను తిరక్క నా జీవిత కాలమంతయు దానికి నమ్మకంగా ఉండినట్లు నన్ను తీర్మానము చేయనిమ్ము. ఓ తండ్రివైన దేవా, అలాగైతే ఆ మాటలు బ్రతికించబడినట్లు నా ముందున్న వారికి నేను యేసుక్రీస్తును ప్రత్యక్షపరచినట్లు పరిశుద్ధాత్మ జీవమును నా పైన కృమరింపము, అది సంభవించుటను నేను ఎదురు చూస్తున్నాను. అదే నా ప్రార్థన. అయ్యో, ఆ సంఘములో ఈ రోజున వారు ఎలా చేస్తారో గమనించండి. ఆ సంఘ శాఖల ఫిల్టర్ల ద్వారా ఐక్య సంఘ శాఖల ఉద్యమములోనికి వారిని పీల్చుతున్నారు. ఎందుకు? అది వారికి వారి యొక్క హృదయవాంఛను, సంస్థ వాంఛనిస్తుంది. వారు సంస్థ కొరకు రుచిని కలిగి ఉన్నారు. వారు దాన్ని చేస్తారు. దేవుడు ఒక ఉద్యమం పంపిన ప్రతిసారి వారేం చేశారు? వారు దాన్ని శాగ్గా చేశారు. అది నిజమేనా? కాబట్టి వారు జాతి ఫిల్టర్ను కలిగి ఉన్నారు. ఏలైనగా వారు గొప్ప రుచిని కలిగి ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారికి వారి యొక్క ఆశను, రుచిని ఇవ్వబోతున్నాడు. ఆయన వారికి ఇవ్వబోతున్నాడు. వారు తిన్నగా వారిని ఐక్య సంఘముల ఉద్యమంలోనికి పీల్చున్నారు. అప్పుడు వారు సంస్థాగతమైన రుచిని పొందుతారు. అది వచ్చుటను వారు కలిగి ఉన్నారు. ఓ లవదోకియా సంఘమా, ఈ యుగమును బట్టి వారి యొక్క తంత్రములను బట్టి మోసపోవద్దు. ఓ పెంతకోస్తు, నీవు లౌదోకియాలోకి వెళ్లిపోయావు. లౌదోకియాలో భాగమైన నీవు సంఘము చచ్చిపోయింది. మెథడిస్టు ద్వారా, బ్యాప్టిస్టు ద్వారా, ప్రెస్బిటేరియన్ ద్వారా ఆచారకాండ రూపంలో చనిపోయింది. కానీ పెంతకోస్తు వారైన మీరు, అప్పుడప్పుడు ఆమెను చెప్పు మీరు వేదికపై సంగీతమును వాయిస్తూ అంతటా జుట్టు కత్తిరించుకున్న స్త్రీలను కలిగి ఉన్నారు, ఇంకనూ దైవిక స్వస్థను నమ్ముతున్నారు. ఎన్ని మారులు నేను మిమ్మల్ని తీసుకున్నాను, కాని మీరు మరొక ఫిల్టర్ను, శాఖా సంబంధమైన ఫిల్టర్ను తీసుకున్నారు. ఎన్నిసార్లు దేవుడు మిమ్మల్ని తీసుకున్నాడు, అది ఎంత మోసకరముగా ఉన్నది. మత్తయి 24:24 యేసు దాన్నే చెప్పాడు, సాధ్యమైతే ఏర్పరచబడ్డవాని సైతం మోసపుచ్చునంతగా. హవ్వల్నే నీవును ఎంత దగ్గరగా ఉన్నావు. నీ సంఘశాఖ దాన్ని స్వీకరించినందున నీవును ఒకటి రెండు మాటలను విడిచిపెడుచున్నావు. అది తీసుకునేది అంత మట్టుకే, అది పూర్తి వాక్యమును తీసుకున్నట్లే ఉన్నది. ఏలైనగా ఒక చిన్న విషయం అభ్యంతర పండియాళ్ళ మొత్తమునకు అపరాధిగా ఉంటాడు. పెంతకోస్తూ పెంతకోస్తూ నీ ఆలోచనను దేవుని ఫిల్టర్ గుండా వెళ్లనిమ్ము. నీ సంఘశాఖ కలల ద్వారా కాదు, అప్పుడొక పరిశుద్ధుని యొక్క రుచితో, నిజమైన పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మతో నీవు బయటకు వస్తావు. తన భార్య జుత్తు కత్తిరించుకుంటును, పొట్టి బట్టలు ధరించుటను, పురుషుని వస్త్రములు ధరించుటను అనుమతించి ఒక పురుషుడు ఒక ఆలోచించే మనిషి యొక్క ఫిల్టర్ గుండా వచ్చి ఉండాడంటారా? ఒక పురుషుడు అలాంటి కార్యమును చేయటం మీరు ఊహించగలరా? వేదిక మీద నిలబడిన ఒక బాల్కనికి సంఘము మంచిగా జీతమును చెల్లించి అతన్ని డాక్టర్, సోదరుడు రెవరెండ్ అని పిలుస్తూ అతని వీపును నిమురుచు, అతనిని అన్ని పార్టీలకు, స్త్రీ పురుషులు కలిసి స్నానము చేసే స్థలములకు, సముద్ర తీరములకు సంఘం అతన్ని తీసుకుని వెడుచున్నప్పుడు, ఆ మనిషి అప్పుడు ఒక ఆలోచించే మనిషి ఫిల్టర్ గుండా వచ్చి ఉన్నాడని మీరు ఊహించగలరా? వేదిక మీద నిలబడే స్త్రీల్లో కొందరు వారు మోకాళ్ళకు పైగా వస్త్రములు ధరిస్తూ ప్రతి రూపమును బిగువుగా చూపిస్తూ కత్తిరించుకున్న బట్టల ద్వారా ప్రతి కదలికను ప్రదర్శిస్తూ వారి వస్త్రముల గుండా లోపల ధరించే వస్త్రములను కరపరుచున్నారు. అవి పొట్టి బట్టలు, అంజురపు కచ్చడములు వంటి పీలికలు ధరించినంత చెడ్డగా ఉన్నవి. పెంతకోస్తు వారైన మీరు గుడ్డివారు, లౌదోకే బోధకులారా, దేవుడు ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాడు నాకు తెలియదు. మీ గుడ్డి నేత్రములకు దేవుడు కనికరము చూపునుగాక. నీవు చూడగలిగినట్లు నీ కన్నులు తెరుచుటకు ఈ రాత్రి ఆయన నీ కన్నులకు ఇక్కడ కాటుకుని కలిగి ఉన్నాడు. నేను ఈ ఉదయం చెప్పినట్లుగా మనము పైకి చూస్తున్న యుగములో ఉన్నాము. దానికి పైగా ఏ సామర్థ్యములు లేవు. బాహ్యముగా నీవు దానికి పైగా ఏమీ ఎరుగులేవు. నీవు నీ ముక్కు నుండి నీవు వాసన చూడగలవు, నీ పెదవుల నుండి నీవు మాట్లాడగలవు, నీ చేతుల నుండి నీవు స్పృశించి అందుకొనగలవు, మరియు నీ పాదముల నుండి అవన్నీ చేయగలవు. కాని నీ కన్నుల కంటే పైగా నీవు ముందుకు వెళ్లలేవు. మలాకి 4 దుష్టిని కలిగి ఉన్నది, అస్తమయ కాలమందు వెలుగు కలుగును, ఓ వెలుగులో నడవండి. అస్తమయ కాలమున వెలుగు కలుగును, మనము వెలుగులో నడుద్దాము, మనం వెలుగులో నడుద్దాము. ఓ చక్కని వెలుగు, కనికరపు మంచు చుక్కలు వెలుగు వలె అక్కడ కురుస్తాయి. రేయి పగలు నా చుట్టూ ప్రకాశిస్తాయి. యేసు వాక్యము లోకమునకు వెలుగు. అవునండి. ఓ సోదరుడా, దాని గుండా దాటిరండి, అప్పుడు పరిశుద్ధాత్మతో, ఒక పరిశుద్ధుని రుచితో నువ్వు బయటకు వస్తావు. ఓ స్త్రీలారా, మీ అధునాతన వస్త్రధారణను దాటిరండి. మీరు వీధుల్లోనికి పురుషుని ముందుకు వెళ్లకముందు మీ అధునాతన ఆలోచనను దాటిరండి. యవన స్త్రీలైన మీరు, వృద్ధ స్త్రీలైన మీరు వీధుల్లోనికి బిగువైన వస్త్రములతో బయటకు వెళ్ళటకు ముందు వెనుక బయటకు పొడుచుకుని వచ్చినట్లుగా ఉండవద్దు. నేను క్లిష్టముగా లేను, నేను మీ సోదరుడను. నేను సజీవులకును మరియు మృతులకును మధ్య నిలబడిన వాడినై. నేను ఏమి చెప్పుచున్నానో నేను గ్రహిస్తాను. మీరు బయటకు వెళ్లక ముందు నీ శరీరము ఒక పవిత్రమైన క్రమంలో ఉన్నదని ఎరుగుము, లేక అది దేవుడు నీకిచ్చిన పవిత్ర హోదాయి ఉన్నది. నీ వీధిలోనికి ప్రవేశించక ముందు అలా వస్త్రధారణ చేసినట్లయితే నీ మనస్సును ఆలోచించే స్త్రీ యొక్క వడపోత సాధనం గుండా దాటి రానిమ్ము. అది గుర్తుంచుకో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేవాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడుగును. సహోదరి, దాన్ని నీవు గుర్తుంచుకునుము. సోదరుడా, నీ తలను ఆమె వైపునకు తిప్పకముందు రెండవసారి త్వరగా చూడకమునుపు నీ మనస్సును ఒక ఆలోచించే మనిషి వడపోత సాధనం గుండా దాటనిమ్ము. అప్పుడు నీవు సరైన దాన్ని చేస్తూ ఒక పరిశుద్ధుని రుచితో బయటకు వస్తావు. గమనించండి, నీవు ఒక ఆలోచించే స్త్రీ యొక్క వడపోస సాధనం గుండా నీ మనసును వెళ్లనిచ్చినట్లయితే నీ ఒక పరిశుద్ధ స్త్రీ యొక్క వస్త్రములతో బయటకు వస్తావు. అది సత్యము. సోదరుడా, నీవు ఒక పరిశుద్ధమైన మనిషి చూపుతో బయటకు వస్తావు. ఇప్పుడు అది ఒక్క విషయం, నీవు చేసే ప్రతి కార్యము దేవుని వాక్యం యొక్క వడపోత గుండా రానిము, అది సరియో కాదో చూడుము. నీవు ఒక పరిశుద్ధమైన స్త్రీ యొక్క వస్త్రధారణతో, పొడవైన జుట్టుతో, చక్కని వస్త్రధారణతో బయటకు వస్తావు. ఒక నిమ్మడమైన దీనమైన ఆత్మ, పాపగించుట కాదు, పోట్లాడుట కాదు, వ్యర్థత్వముగా గడుపుట కాదు, ఒక నెమ్మది గల దీనమైన ఆత్మ, దేవుని నుండి ఒక గొప్ప ధననిధి అయ్యున్నది. బైబిల్ ఆ రీతిగా చెప్పింది. ఇప్పుడు ఆ బయట ప్రాంతముల్లో ఉన్నవారిని నేను ఒకటి అడగోరుచున్నాను. కొన్ని నిమిషముల్లో మనం ముగించబోచున్నాం. ఇప్పుడు ఈ రాత్రి మనమందరము మన కోరికలను పరీక్షించుకుందాం. అప్పుడు ఏ రకమైన వడపోస సాధనం గుండా మనం చేదుకొనుచున్నామో చూద్దాం. మనలో ప్రతి ఒక్కరము దేశమంతటా ఈ వైపు నుండి ఆ వైపు వరకు మనం పరీక్షించుకుందాం. మీ జీవితంలో నిజంగా ఏది అవసరమో మీ కోరికలను పరీక్షించండి. నీవు దేని కొరకు పోరాడుచున్నావో పరీక్షించుకును. నీవు ఇక్కడ దేని కొరకు ఉన్నావో పరీక్షించుకో. నీవు సంగమునకు ఎందుకు వెళుతున్నావో పరీక్షించుకో. సంగమునకు వెళ్ళటం మంచిదే, అది దేని కొరకు? ఒరకనే సంగమునకు వెళ్ళటం మంచిది కాదు, అది నిన్ను రక్షించదు. చూడండి, కొన్ని నిమిషాలు పరీక్షించండి. చెప్పండి, నా లక్ష్యం ఏమిటి? ఎలాగైనా ఏ విధమైన వడపోస సాధనం గుండా నేను చేదుకొనుచున్నాను? దేవుని యొక్క వాక్యంతో నీవు సరితూగనట్లయితే, నీ యొక్క ఆత్మ దాన్ని చేయకపోయినట్లయితే, అప్పుడు అక్కడ ఏదో తప్పున్నది. ఏలైనగా అది నీ యొక్క రుచిని చూపుతుంది. అదే జీవము. ఎలాంటి జీవము నీలో ఉన్నది? అది పరిశుద్ధమైనదైతే, జాగ్రత్త గలదైతే, గౌరవనీయమైనదైతే, అది ఆ విధంగా బయటకు వస్తుంది. అది అలా కానట్లయితే నీలో మరొక రుచిని కలిగిన వాడవై చేదుకొనుచున్నావు. అది ఖచ్చితంగా సత్యము. నీ యొక్క రుచి దేవుని వాక్యము మరియు దేవుని యొక్క చిత్తమైతే, అప్పుడు అది చూపునదేమనగా ఈ యుగములో నీవు క్రీస్తు యొక్క భాగమై ఉన్నావు. ఆ వాక్యము నీలో ఉన్నట్లయితే అది వాక్యము ద్వారా వాక్యమును మాత్రమే చేదుకుంటుంది. అది దేన్ని చేదుకుంటుంది? ఈ యుగములోని క్రీస్తు శరీరంలో నీవు భాగమై ఉన్నందున ఆ వాక్యము నీలో ఉన్నట్లయితే అది వాక్యము ద్వారా మాత్రమే చేదుకుంటుంది. ఏలయనగా ఆత్మ నీలోని వాక్యమును బ్రతికిస్తుంది. కేవలము వాక్యం మాత్రమే ఒంటిగా జీవించదు. ఆ కారణము బట్టి తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యద్దకు వత్తురు. నేను పైకెత్తబడిన యెడల మనుషులందరినీ నా యద్దకు ఆకర్షిస్తాను. చూడండి, చూడండి తండ్రి, లోకములో ఉన్న క్రీస్తు శరీరములోని భాగము ముందుగా నిర్ణయించబడినదై హృదయములో ఉంచబడింది. ఈ దినమున తిరిగి జన్మించిన ఒక నిజమైన క్రైస్తవుడైన మనిషి, అతడు చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుండి లేక చిన్న బాలిగ్గా ఉన్నప్పటి నుండి అతనిలో అక్కడ ఏదో దేవుని కొరకు ఆకలి గోనుచున్నదని ఎరుగును. నీవు సంగములో చేరటం ప్రయత్నించి సమస్తము చేశావు, అది పనిచేయలేదు. అది ఏమయ్యున్నది? అది వాక్యమయ్యున్నది. నీ వడపోత సాధనం కొరకు వెదుగుచున్నావు. ఒక దినమున అది నీ ముందు ప్రకాశించింది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని నీవు చూసి ఉన్నావు. అది రుచిని తృప్తిపరిచింది. చూడండి, ఏలైనగా నీలో ఉన్న జీవము చేదుకొనుచున్నది. చూడు, నీలోని జీవము చేదుకొనుచున్నది. ఇక్కడ నీవు ఏ కోరికను కలిగి ఉన్నావో అది చెబుతుంది. నీవు లాక్కొనుచున్నావు. నీవు ఇది అది మరొక దాని గుండా లాక్కొనలేవు. నీవు సరైన ఫిల్టర్ను తప్పక కనుగొనాలి. ఏలైనగా నీవు ఒక ఆలోచించే మనిషివి. చూడండి, నీవు ఒక ఆలోచించే వ్యక్తివైతే నీవు ముందుగా నిర్ణయించబడ్డావు లేక జగత్తు పునాదికి ముందే వడకట్టబడ్డావు. ఒక సంఘశాఖ సేవకుడు దీన్ని విన్నట్లయితే అతడు ఆలోచించే మనిషి యొక్క ఫిల్టర్ను తీసుకుంటాడు. అతడు ఒక సంఘశాఖ సేవకుడై ఉన్నట్లయితే అప్పుడు అతడు నిశ్చయంగా నశించిపోయే సంఘశాఖ సంబంధమైన పెట్టును కిందకు విసిరి పాడేస్తాడు. ఏలైనగా అది ఒక మనిషి మాట అయ్యున్నది. వడకట్టబడిన దేవుని వాక్యమును అంగీకరించండి. అది ఎన్నడూ తప్పిపోదు, ఎన్నడూ గతించదు, మరియు అది పరిశుద్ధుని రుచికి సరిపోతుంది. యాకోబువలే, నువ్వు ఏదో ఒక గొప్ప సంఘమును కాపరువైనా, రాష్ట్ర సంఘ పర్యవేక్షకుడువైనా, లోకములో ఉన్న పేరు ప్రఖ్యాతులను, ప్రతి సంఘశాఖ అభిరుచులను, లోకమంతటిని త్యాగం చేయము. అక్కడ ఉన్న సమస్తమును నీవు త్యాగం చేస్తావు. లోకంలో ఒక భాగంగా ఉండి యేసు వలే కాదు, కాని యాకోబు వలే జ్యేష్ఠత్వమును పొందుటకు నీవు కలిగిన సమస్తమును ఇచ్చివేస్తావు. అదే ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనము. ఏలైనగా అది ఒక పరిశుద్ధుని రుచిని నీకిస్తుంది. అది తృప్తిపరుస్తుంది, అది శుద్ధి చేస్తుంది. దేవుని పరిశుద్ధ మంచితనం యొక్క నిత్యమైన రుచితో అది నిన్ను శుద్ధి చేస్తుంది. గుర్తుంచుకోండి, వాడి యొక్క జ్ఞానమును మరియు తెలివిని లోనికి వెళ్లనిచ్చుటకు సాతానుడు హవ యొక్క మనసుకు మొదటి రంధ్రమును గుద్దియున్నాడు. ఇప్పుడు దీన్ని ఆలోచించండి, నేను ముగించున్నాను. సాతానుడు మొదటి రంధ్రమును చేసి ఉన్నాడు. ఎలియనగా ఆమె వాక్యమును మాత్రమే చేదుకొనగలదు. ఎలియనగా ఆమె అన్నది, ఈ వడపాత గుండా నీవు పిలిచినంత వరకు నీవు ఎన్నడూ చనిపోవు, కాని నీవు ఈ బయట దాన్ని పిలిచినట్లయితే నీవు చనిపోతావు. చూడండి, సాతానుడు అన్నాడు, ఇక్కడ నీకేమీ తెలియదు, అయితే కొంచెం రుచిని ఇక్కడ తీసుకో, అప్పుడు నీవు తెలుసుకుంటావు మీరు దేవుని వలె ఉంటారు. చూడండి, ఆయనకి తప్పు ఒప్పు తెలుసు, మీకు తెలియదు. దీని రుచిని మీరు కొంచెం చూసినట్లయితే, ఆమె దానిలోనికి చిన్న రంధ్రమును చేయనిచ్చింది, కేవలం ఒక చిన్న రంధ్రము. ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానో చూడండి, నీవంటావు అలా వరములు మరియు తత్తరమైనవి ఎలా పొందుకోవాలో నీవు ఎందుకు స్త్రీలకు బోధించవు. నేనన్నాను, వారు కనీసం తమ ఆలు నేర్చుకున్నప్పుడు నీవు ఎలా వారికి లెక్కలు నేర్పగలవు. అదంతా ఒకే చిన్న రంధ్రమును తీసుకున్నది. అతడు లోక జ్ఞానమును తీసుకున్నాడు. అది చేసినప్పుడు జ్ఞానము కొరకైన రుచి కొరకు అది మొత్తము కుటుంబాన్ని మరణములో ఉంచింది. ఇప్పుడు వడపోసే ఫిల్టర్ వైపు చూడండి, నిశ్చయముగా అది ఆమె యొక్క రుచిని వ్యక్తపరిచింది. ఆమె లోకము కొరకైన రుచిని కలిగి ఉన్నది. ఈ రోజున ఉన్నది అదే. వారు ఈ లోకాన్ని మరియు ఈ లోకంలో ఉన్నవాటిని ప్రేమిస్తారు, పైకి భక్తి గల వారి వలె, కాని దేవుని యొక్క శక్తిని నిరాకరిస్తారు. చూడండి, సాతాను వారిని భాషలతో మాట్లాడనిస్తాడు, వాడు కేకలు వేయనిస్తాడు, వాడు దైవిక స్వస్థత కూటములను వారితో జరపనిస్తాడు, వాడు ఈ కార్యములన్నింటిని వారితో చేయనిస్తాడు. ఆయన అన్నాడు, ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా, నేను నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా, నేను ఈ కార్యములు ఆ కార్యములు చేయలేదా. ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా, వాక్యము నీ ముందుంచబడినప్పుడు నీవు ఇంకనూ లోక సంబంధమైన ఫిల్టర్ ను పీల్చి ఉన్నావు. చూడు, అది నీ హృదయములో ఉన్న రుచిని చూపుతుంది. పావురములు చచ్చిన వాటిని తినవు, అవి వాటిని తినలేవు, వాటికి ఏ విధమైన చేదు లేదు. ఒక కాకి పౌరం వలె గింజలను తినగలదు, మరియు కాకి వలె కడేబరములను తింటుంది. చూడండి, కారణము వాడు ఒక వేషధారి. అయితే ఒక పౌరము ఏ ఇతర పక్షి వలె నిర్మింపబడలేదు, మరియు ఆ కారణం చేతనే పరలోకం నుండి దిగివచ్చున్నట్లుగా దేవుడు తను తాను ప్రాతినిధ్యం వహించుకున్నాడు. చూడండి, అది చచ్చిన కడేబరముల యొక్క దుర్వాసనను తట్టుకోనలేదు. అది ఒక రాబందు కాదు, కారణము దానికి చేదు లేదు, అది దాన్ని అరిగించుకోనలేదు. దాన్ని తిన్నట్లయితే అది దాన్ని చంపివేస్తుంది. పావురము ఎన్నడూ స్నానము చేయవలసిన అవసరం లేదు. పావురము యొక్క శరీరము ఒక నూనెను బయటకు వదులుతుంది, అది దాన్ని శుభ్రంగా ఉంచుతుంది. అది పావురములో ఉన్న ఒక జీవమయ్యనుది. అది లోపల ఒక నూనెను ఉత్పత్తి చేస్తుంది, అది దాని రెక్కలను శుభ్రంగా ఉంచుతుంది. అలాగుననే ఒక క్రైస్తవుడున్నాడు, వారిలో అక్కడ ఒక జీవం ఉన్నది, అది వారిని శుభ్రంగా ఉంచుతుంది, అది వడకట్టబడింది. ఓ గమనించండి, ఇప్పుడు ఫిల్టర్ వైపు చూడండి. నిశ్చయంగా ఈ రోజున వారు ఏమి చేస్తున్నారో నీవు దాని రుచిని చూడగలవు. ఈ అధునాతన సంఘం వైపు చూడండి, వారి ఫిల్టర్ వైపు చూడండి, వారు దేన్ని ప్రేమిస్తారో నీవు చూడగలవు, వారు దేన్ని కలిగి ఉన్నారో చూడండి. ప్రేమ, వారు దేన్ని ప్రేమిస్తారు? శ్రీమతి లౌదోకియా. అది దేవుని యొక్క తీర్పు దిశగా వెళుతుంది, అది సత్యము. ప్రేమ, సంఘం యొక్క ప్రేమ. ఈ రోజున లౌదోకియా ప్రేమ ఒక గొప్ప సంస్థ కొరకు, ఒక గొప్ప ఏర్పాటు కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకయ్యి ఉన్నది. చక్కగా వస్త్రదానం చేసిన ప్రజల కొరకు, ఉన్నతమైన నాగరికత కలవారి కొరకు, నిండైన జ్ఞానం గలవారు. క్రీస్తు యొక్క సంఘం యొక్క మోసం కింద అది సంపూర్ణమైన దయ్యమై ఉన్నది. క్రీస్తు విరోధిగా అక్కడ ఒకే ఒక మాట తప్పక ఉండవలసినది. ఏలయనగా క్రీస్తు నేర్పిన సమస్తమునకు వారు చేతల్లో వ్యతిరేకంగా ఉన్నారు. నిజము, కాబట్టి అది తగినంతగా వారిని పిలవగలదు. ఇప్పుడు మీరు ఈ రాత్రి ఆలోచించే ప్రజలై ఉన్నట్లయితే, ఈ వర్తమానం బయటికి వెళుచున్న దేశంలో సంఘ శాఖ రుచి కాకుండా మీరు బైబిల్ రుచి అయి ఉన్నట్లయితే, కారణము బైబిల్ ద్వారానే నీకు తీర్పు తెచ్చబడుతుంది. ఆ వాక్యము ద్వారా మీ ఆత్మను వడకట్టమని నేను మిమ్మల్ని అడుగుతాను. దానిలో ఒక్క మాటను నిరాకరించుట, ఒక్క మాటను కూడా నీ ఆత్మను దాటనీయవద్దు. నీవు త్రోసివేయబడతావు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. అది ముందుగా నిర్ణయించబడినదై నీలోనికి తేబడుతుంది. ప్రభువు నీ మీద ఊదినప్పుడు ఆయన ఆత్మ వాక్యముని యథార్థంగా బ్రతికిస్తుంది, మరియు యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని నీవు చూస్తావు. అయ్యో, లోకం యొక్క సంఘశాఖలను మత సంబంధమైన పెట్టును విడిచిపెట్టుము. అడవుల్లో ఆ సిగరెట్ పెట్టి ఉన్నట్లుగానే విడిచిపెట్టుము. దాన్ని కుళ్లిపోయి మురిగిపోనిము. అది తప్పు ఫిల్టర్ అయ్యున్నది. క్రీస్తు అయ్యున్న వాక్యమును తీసుకునము. అది అందుకుంటుంది, అది ఇస్తుంది. దాన్ని తీసుకునే ప్రతి ఒక్కరికి అది నిత్యజీవపు రుచిని, నిత్యజీవమును భద్రపరుస్తుంది. వాక్యము నీవు ముందుగా నినంచబడినట్లయితే నీవు దాన్ని చూస్తావు. దాన్ని నుండి దాచే మార్గమే లేదు. నీవక్కడ చూసి అంటావు, ఎందుకు? అది నా ముఖం ముందు ఎంతో తేటగా ఉంది. నేను దానివైపు చూస్తాను, అది అక్కడే ఉన్నది. నేను తినగా దానివైపు చూస్తున్నాను, నేను దాన్ని చూస్తాను, అది అక్కడ ఉన్నది. వాక్యము, ప్రతి మాట, వాక్యం వెంబడి వాక్యము బయటకు జీవించున్నది. అప్పుడు నీవు నిత్యజీవపు రుచిని కోరతావు. నీవు దాని ద్వారా పిలిచినప్పుడు దాని ద్వారా, దేవుని యొక్క ఫిల్టర్ ద్వారా ఏమి రాగలదు? ఆత్మ తప్ప ఏదీ రాదు. లోకము రాదు, ఏమాత్రము రాదు, ఏమాత్రము అవిశ్వాసం రాదు. అది దేవుని యొక్క ఫిల్టర్ అయ్యున్నది. నీవు దాని ద్వారా పిలిచినప్పుడు పరిశుద్ధాత్మ తప్ప దాని గుండా ఏమీ రాదు. ఇప్పుడు నీవు పరిశుద్ధాత్మ యొక్క రుజువును కలిగి ఉన్నావు. చూడండి, ఒక పరిశుద్ధ మనిషి లేక ఒక పరిశుద్ధ స్త్రీ యొక్క రుచి. వారు జీవించగోరుదురు, వారు నిత్యజీవమును కలిగి ఉన్నారు. వాక్యము వారికి బ్రతికించబడి ఉన్నందున వారు జీవిస్తారు. ఒక ఆలోచించే మనిషి యొక్క ఫిల్టర్ మరియు ఒక పరిశుద్ధ మనిషి రుచి. మోసము కింద సిగరెట్ కంపెనీల వలె లోకమును తీసుకోవద్దు, కానీ నిజముగా ఆలోచించే మనిషి యొక్క ఫిల్టర్ను తీసుకోండి. నీవు పీల్చే ప్రతిదాన్ని, నీవు తినే దానిని, నీ సమస్తమును వడకట్టుము. దాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా వడకట్టుము. అప్పుడు నీవు ఒక పరిశుద్ధుని రుచిని కలిగి ఉంటావు. ఏదైనగా అది దాన్ని ఉత్పత్తి చేస్తుంది. కారణము, ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. నాకు తెలుసు, మనం అది అయ్యున్నామో లేక కాదో మనం అది అయ్యున్నామని నేను నమ్ముతాను. అయితే మనమది కాని ఎళ్ళ ఎక్కడో ప్రపంచంలో క్రీస్తు యొక్క శరీరములో భాగమైన వారు ఎవరో అక్కడ ఉన్నారు. అది వాక్యము ద్వారా మాత్రమే జీవిస్తుంది. మనం ఇప్పుడు జీవించున్న యుగమునకు దేవుని నోట్ల నుండి వచ్చు ప్రతి మాట వలన అది జీవిస్తుంది. సంఘశాఖ ఎక్కడ ఉన్నదో నేను చూడగలను. ఆ మాటలు ఎంతో తేటగా బైబిల్లో ఉన్నాయి. అది సంభవిస్తుందని చెప్పింది. రానయ్యున్న సంగతులు తిన్నగా దానిలో ఇప్పుడే మనం జీవించున్నాము. ఇది గాక మరి అది ఏదైనదిగా ఉంటుంది నేను చూడలేను. సంగమా, ఒక దినమున నేను తీర్పులో మీతో నిలబడవలసినదని నేను గ్రహిస్తాను. పేరు ప్రతిష్టల కొరకు ఏదైనా ఎన్నడైనా తప్పు చెప్పుట నాకు దూరమగునుగాక. అది నాకు అవసరం లేదు. నాకు కోరిక ఉన్నట్లయితే నేను కోరేది నా మానవ కోరిక ఏమనగా, నా తుపాకీని తీసుకుని అడవుల్లోనికి వెళ్లి నా కొరకు గదిని నిర్మించుకుని నా మిగిలిన జీవితం అంతా వల పన్ని వేటాడుటయే. నేను వృద్ధుణ్ణి వచ్చున్నాను, అలసిపోయాను, చింతాక్రాంతుణ్ణయ్యాను, వృద్ధలైపోయాను. నేను వదల్లేను. నాలో ఏదో నన్ను రుబ్బివేయుచున్నది. సత్యము చెప్పకపోయినట్లయితే, సంపూర్ణ సత్యము చెప్పకపోయినట్లయితే నాకు శ్రమ. చివరి శ్వాస నా దేహమును విడిచిపెట్టు వరకు నేను ఇక్కడ నిలబడకపోయినట్లయితే నాకు శ్రమ. ఎవరు ఏది చెప్పినప్పటికీ లెక్క లేకుండా నేను తప్పక నిలబడాలి. దేవుని ముందు నేను బాధ్యుణ్ణయ్యున్నాను. మనం బోధించున్న సంగతులు నిజముగా సత్యమయ్యున్నవని నాకు తెలుసు. నేను దాన్ని బోధించున్నందున వలన కాదు. కాదు నా సోదరుడా, లేదండి, దేవుడు నా హృదయం ఎరుగును. ఎలా సమాజంలో బయట కూర్చుని అభిషేకించబడిన వారు బోధించుటను ఎలా వినగోరుచున్నానో అది నా మీద ఎంత తేలిగ్గా ఉంటుందో నిశ్చయముగా. కారణము, వేదిక మీద ఉన్న మనిషి వలె నేనును నిత్యజీవమును కలిగి ఉన్నాను. నేనును అదే పరలోకమునకు వెడతాను, అవే ఆధిక్యతలను కలిగి ఉంటాను. ఈ దెబ్బలు, ఈ నలగొట్టుట, ఇలా ముందుకు సాగుట కంటే బయట అక్కడ కూర్చుని ఉండుట నాకు ఎంత సులువుగా ఉంటుందో. పైకి వచ్చుచున్న వాడితో పోరాడుచు రాత్రంతయు నిద్ర లేకుండా 2 గంటలు లేక గంటన్నర నిద్రపోవట కంటే దాన్ని చేయుట నాకు ఎంత సులువుగా ఉంటుందో. అది చేయుట నాకు ఎంత సులువుగా ఉంటుందో. మరుసటి రోజు నా తుపాకీని తీసుకుని, నా చేపల గాలపుములను తీసుకుని చేపలు పట్టుటకు గాని వేటకు వెళ్ళుటకు గాని వెళ్ళుట నాకు ఎంత సులువుగా ఉంటుందో. అది ఎంత సులువుగా ఉంటుందో సోదరుడా, అది నా వంతు పడింది. నా విధి నిర్వహణ కొయ్యనొద్ద. నేను ఎన్నడూ దూరంగా ఉండక నమ్మకముగాను మరియు యథార్థంగాను నిలబడిన వాడినై మీకు ఆలోచించే మనిషి యొక్క వడపోస సాధనను ఉత్పత్తి చేసి మీకు ఒక పరిశుద్ధిని రుచినిచ్చుదునుగాక. ఆలోచించే మనిషి యొక్క ఫిల్టర్ జలములయ్యునవి, వేరు చేయ జలములు, అది పాపము నుండి శుద్ధి చేయుట అయ్యున్నది. అదే దేవుని యొక్క వాక్యము. ఆలోచించే మనిషి అతడు దేవుని ముందు నిలబడాలని, బైబిల్లోని ప్రతి మాటకు అతడు జవాబు ఇవ్వవలసి ఉన్నదని ఎరుగును. అది నీ హృదయంలో ఉన్న రుచిని తృప్తిపరుస్తుంది. మనము తలలు వంచుండగా దాన్ని స్వీకరించుటకు దేవుడు సహాయం చేయనుగాక. ప్రియమైన దేవా, మరొక గంట లేక 2 గంటలు గడిచాయి. గడియారము చుట్టూ తిరిగింది. వర్తమానము చరిత్రలోనికి వెడుతుంది మరియు అది గ్రంథములో నమోదు చేయబడింది. దీని కొరకు మేము జవాబు చెప్పాలి. మా ప్రతి కదలికకు, మేము చెప్పే ప్రతి మాటకు, మా మనస్సు గుండా వెళ్లిన ప్రతి తలంపుకు రికార్డు ఇంకనూ తిరుగుచున్నది. జీవితం ముగించబడే వరకు అది ఆడుతూనే ఉంటుంది. తరువాత తీర్పునొద్ద మేము జవాబు చెప్పవలసి ఉన్నది. ఓ దేవా, భూమ్యాకాశములకు గొప్ప సృష్టికర్త, మేము నిన్నే నమ్ముచున్నాము. ఈ దినం యొక్క ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువైన యేసు, నీ వడపోస సాధనను పట్టుకుని ఉండమని వారితో పాటు నేను నా కొరకు ప్రార్థిస్తాను. ప్రభువా, నేను ఏదైనాను దైవదూషణగా చెప్పినట్లయితే నాకు నా హృదయంలో అది తెలియదు. అలాంటి పనికి నీ వాక్యమును తీసుకుని తప్పై ఉన్నట్లయితే దాన్ని బట్టి నన్ను క్షమించుము. కాని ప్రభువా, నీవు అక్కడ అడవుల్లో మాట్లాడినప్పుడు నేను తలంచాను. ఉదయం సమయమున నీవెరుగుదువు. దాన్ని నేను నా మనసులో నుండి తీసివేయలేకపోయాను. నీ యొద్ద నుండి వచ్చిండగా నేను దాన్ని అంగీకరించాను. కాబట్టి తండ్రివైన దేవా, నేను దాన్ని ఇదివరకే మాట్లాడి ఉన్నాను. దేవా, నేను తలంచిన విధంగానే దాన్ని ఉండనిమ్మని నేను ప్రార్థిస్తాను. అదే ఆలోచించే మనిషి, అతనికి ఏమాత్రమైన ఆలోచన ఉంటే అతడు దేవుని సన్నిధిలో నిలబడవలసి ఉన్నదని ఎరుగును. మరియు తన ఆత్మలోనికి కాలుష్యమైన దేనిని లేక వాక్యమునకు విరుద్ధమైన దేనిని తీసుకొనడు. తండ్రి, ఈ దినమున ఉన్న ఈ సంస్థలతో నేను దాన్ని పోల్చానని మేము గ్రహిస్తాము. భిన్నంగా ఉంటూ కాదు ప్రభువా, ఒక దినమున నా హృదయము నుండి నీవు నాకు తీర్పు తీరుస్తావు. దేవా, అది భిన్నంగా ఉంటూ కాదని నీవు దాన్ని చూస్తావని నేను ప్రార్థిస్తాను. అయితే అది యథార్థముగా నమ్మకంగా ఉండుట కొరకే. కారణము, నేను నీ రక్తం యొక్క కొనుబడిని నా చేతిలో పట్టుకుని ఉన్నానని గ్రహిస్తూ తీరము నుండి తీరమునకు తిరుగుతున్నాను. అనేక మంది సమాచారమును నమ్మి ఉన్నారు. పర్లోక దేవా, అక్కడ ఒక్కరును నశించుకుందురుగాక. పాపము నుండి ఆ వడపోత సాధనను పట్టుకుని వాడినై వేరు చేయ జలములు, యేసుక్రీస్తు రక్తము, శరీరధారి అయిన వాక్యము వారిలో ప్రతి ఒక్కరిని నీ వారని చెప్పుచున్నాను. ప్రభువా, దాన్ని దయచేయము. ప్రతి వాగ్దానము గుండా మా ఆత్మలోనికి పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడుగాక. సాయంకాలపు వెలుగును చూస్తూ కాలము యొక్క నేత్రములలో మేము యేసుక్రీస్తు యొక్క వధువుకు సజీవమైన ప్రతినిధులముగా ఉందుముగాక. కారణము, యేసుక్రీస్తు నామములో దాన్ని మేము నీకు హాజరుపరుచున్నాము. ఆమెన్. మీరు ఆయన్ని ప్రేమిస్తారా? మీరు దాన్ని నమ్ముతారా? ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోస సాధనమని నేను చెప్పుచు. నేను ఏదైనా తప్పు చెప్పినట్లయితే నేను ఇంకా ఎక్కువ చెప్పలేను. నాకు విద్య లేదు. నాకు ఏది వస్తుందో దాన్నే నేను చెప్పాలి. అది అక్కడ పడి ఉండగా ఎలాంటి వేషధారణ అని నేను అనుకున్నాను. ఏదో నాతో చెప్పింది సంగము వలే. ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోస సాధనము, అయ్యో అక్కడ దానికి ఇంకెంతో ఉన్నది. ఒక ఆలోచించే మనిషి దాన్ని ఏమాత్రమూ వాడడు. చూడండి, నిశ్చయముగా వాడు. అది పొగతరాగే మనిషి యొక్క రుచిని కోరుతుంది. అది నిజము. ఎలాగైనా అతడు తన రుచిని తృప్తిపరచుకున్నట్టుకు తప్పక దాన్ని కలిగి ఉండవలసినది. కాని ఒక నిజమైన ఆలోచించే మనిషి దేవుని వాక్యం ద్వారా అతని రుచి వడకట్టబడుతుందని, అతని ఆత్మ తీర్పులోనికి విడుచున్నదని అతడు ఎరుగును. తండ్రి, నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. మరియు అతడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. అదే వేరు చేయు జలములు, అది పాపము నుండి మనల్ని వేరు చేస్తుంది. ఎలాగా అది పాపం విషయంలోకి వచ్చినప్పుడు దాన్ని అనుమానించడం పాపమని మనం ఎరుగుదము. కాబట్టి మనము దాన్ని కేవలము నమ్మి ముందుకు సాగిపోతాము. అది పాపము నుండి వేరుగుట. మీరు ఆయన్ని ప్రేమిస్తారా? నేను ఆయనను ప్రేమిస్తాను. నేను ఆయనను ప్రేమిస్తాను. మన చేతులను ఇప్పుడు ఆయనకు ఎత్తుదాము. ఏలయనగా మొదట ఆయన నన్ను ప్రేమించాడు. కల్వరి మ్రాను మీద నా రక్షణను కొన్నాడు. ఆయన ఎందుకు చెప్పాడు? మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండటం బట్టి మనుషులందరూ మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. ఇప్పుడు మనము మరలా దాన్ని పాడుచుండగా, నేనును నిన్ను ప్రేమించున్నానని ఒకరితో ఒకరు కరచాలనం చేద్దాం. నేను ఆయన్ని ప్రేమిస్తాను, నేను ఆయన్ను. ఇది మీరు తెలుసుకున్నట్టుకు ఆయన మొదట నన్ను ప్రేమించాడు. కల్వరి మ్రాను మీద నా రక్షణను కొన్నాడు. ఇప్పుడు మీరు ఒక ఆలోచించే మనిషి యొక్క ఉడపో సాధనమును ఇష్టపడుచున్నారా? రేపటి దినమున మీరు లోకముతో మీ చేతులను రుద్దుచుండగా, సోదరుడా సోదరి, నీవు ఆలోచించే మనిషి యొక్క ఉడపోత సాధనమును కలిగి ఉన్నావు. ఆ మనిషి నిన్ను ఒక పరిశుద్ధ రోలర్ అని పిలిచినప్పుడు నీవు ఆలోచించే మనిషి ఉడపోత సాధనాన్ని వాడతావా? చూడండి, చెడుకు మంచిని చేయండి. మిమ్మల్ని ద్వేషంగా నిందించే వారి కొరకు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. చూడండి, చెడుకు మంచిని చేయండి. మిమ్మల్ని ద్వేషంగా నిందించే వారి కొరకు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు మీరు ఆలోచించే మనిషి ఉడపోత సాధనం గుండా శ్వాస పీల్చున్నారు. ఎలాగా మిమ్మలను ప్రేమించే వారినే మీరు ప్రేమించిన ఏళ్ళ, ప్రభువులో ప్రియమైన వారితోనే మీరు కరచాలం చేసిన ఏళ్ళ, అది మంచిదే. కాని మనల్ని ప్రేమించిన వారిని కూడా మనం ప్రేమించాలి. అదే ఆలోచించే మనిషి యొక్క ఉడపోత సాధనం. అది నీలో ఉన్న క్రీస్తు యొక్క ఆత్మయ్యనుది. నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించడం, అప్పుడు నీవు దేవుని బహుమానం పొందుతావు. అయితే నీవు దాన్ని ఒక విధువలే చేస్తే నీవు ఇంకనూ ఆలోచించే మనిషి ఉడపోతను కలిగిలేవు. అది ఒక పరిశుద్ధిని రుచిని తృప్తిపరుస్తుంది. ఏది సంభవించినప్పటికీ లెక్క కాదు. నీ హృదయాంతరంగము నుండి నీవు ప్రతి ఒక్కరిని ప్రేమించున్నావని నీవెరుగుదువు. ఏది సంభవించినప్పటికీ లెక్క కాదు. నీ హృదయాంతరంగము నుండి నీవు ప్రతి ఒక్కరిని ప్రేమించున్నావని నీవెరుగుదువు. ఆయన ఆశ్చర్యకరుడు కాడా? మొదట నన్ను ప్రేమించాడు. కల్వరి మ్రాను మీద నా రక్షణను కొన్నాడు. మనము వెలుగులో నడుద్దాము, అది ఒక చక్కని వెలుగు. అది కృప యొక్క మంచు చుక్కలు తేటగా పడు స్థలము నుండి వస్తుంది. దివారాత్రులు మన చుట్టూ ప్రకాశిస్తుంది. యేసు లోకమునకు వెలుగయ్యున్నాడు. మనము వెలుగులో నడుద్దాము, అది ఎలాంటి ఒక చక్కని వెలుగు. అది వడకట్టబడిన కృప యొక్క మంచు చుక్కలు పడు స్థలము నుండి వస్తుంది. ఓ దివారాత్రులు అది మన చుట్టూ ప్రకాశిస్తుంది. యేసు లోకమునకు వెలుగయ్యున్నాడు. రండి, వెలుగు పరిశుద్ధులందరూ ప్రకటించండి. లోకమునకు వెలుగైన యేసు. అప్పుడు పరలోకపు గంటల మ్రోగును, లోకమునకు వెలుగైన యేసు. ఓ, మనం వెలుగులో నడుద్దాము, అది ఒక చక్కని వెలుగు. అది కృప యొక్క మంచు చుక్కలు తేటగా పడు స్థలము నుండి వస్తుంది. ఓ దివారాత్రులు మన చుట్టూ ప్రకాశిస్తుంది. లోకమునకు వెలుగయ్యున్న యేసు. మీరు దాన్ని ప్రేమిస్తారా? ఓ, మనము వెలుగులో నడుద్దాము, అది ఒక చక్కని వెలుగు. అది కృప యొక్క మంచు చుక్కలు తేటగా పడు స్థలము నుండి వస్తుంది. ఓ దివారాత్రులు మన చుట్టూ ప్రకాశిస్తుంది. లోకమునకు వెలుగై ఉన్న యేసు, నేను కేవలము దాన్ని ప్రేమిస్తాను. నా విశ్వాసము నీ వైపు చూస్తుంది. ఓ కల్వరి గొర్రెపిల్ల, ఓ దైవ రక్షకుడా, ఇప్పుడు నేను ప్రార్థించుండగా వినుము, నా పాపమంతయు తీసివేయము. ప్రభువా, వాక్యము ద్వారా నన్ను వడకట్టుము. ఓ నన్ను ఈ దినము నుండి సంపూర్ణముగా నీ వాణిగా ఉండనేమో. కొంచెము దాన్ని ఆలోచించండి. వాక్యము ద్వారా వడకట్టబడింది సంపూర్ణముగా నీ ఓడను. చీకటి చిక్కుదారిని నేను తొక్కుచుండగా నా చుట్టూ విచారము విస్తరింపగా నీవు నాకు మార్గదర్శిగా ఉండు. చీకటి వెలుగుగా ఆహ్వానించబడుతుంది. చింత కన్నీళ్లు దూరముగా తుడిచివేయబడును. నీ ప్రక్క నుండి నన్ను ఎన్నడూ తప్పిపోనీయవద్దు. సొమ్మస్సిలిన నా ఆత్మకు నా పట్టుదల ప్రేరేపించబడుతుంది. ఓ చీకటి వెలుగుగా ఆహ్వానించబడుతుంది. దుఃఖపు కన్నీళ్లను తుడిచివేస్తుంది. ఓ నన్ను ఈ దినము నుండి సంపూర్ణముగా నీవాడిగా ఉండనిమ్ము. ప్రియమైన దేవా, నీకు పాడాలని మేము ఇష్టపడుతున్నాము. కారణము, అక్కడ మా భావములను మా ఉద్రేకమును నీకు వ్యక్తపరుస్తాము. సంగమంతయు జీవపు వాక్యమును నీవు మా మీద ఊర్చుండగా ప్రభువా, మేము నీకు ఎంతో కృతజ్ఞులము. మరియు ఆ పాట మమ్మను స్వీకరించండి. ప్రభువా, నీవు స్వీకరిస్తావా? అదే మా ఆశ. అదేమనగా, దేవుని యొక్క వాక్యము ద్వారా వడపోయబడుచు ప్రతిరోజు వెలుగులో సువార్త వెలుగులో నడుచుటయే. ప్రతిరోజు మా మార్గమును ప్రేమతో నింపుము. పరలోకపు పావురముతో మనము నడుద్దాం. పాటతో చిరునవ్వుతో ఎల్లప్పుడూ వెళదాము. ప్రతిరోజు మా మార్గమును ప్రేమతో నింపుము. ప్రభువా, దాన్ని దయచేయము. ఇప్పుడు మా అందరిని ఏకముగా దీవించుము. నీ కృపా కనికరం మాతో ఉండునుగాక. రోగులను వ్యాధులతో పీడించబడుచున్న వారిని దేశమంతటా స్వస్థపచ్చుము. ఈ రాత్రి సోదరుడు కాగిన్స్ను బట్టి నీకు వందనములు. ఆరోగ్యముతో ఆయన హాస్పిటల్ను వదిలి ఇంటికి వెళ్లినట్లు చేశావు. మా సొంత బలము కొరకు, మేము హెచ్చించబట్టు కొరకు, నీవు చేసిన ఈ కార్యములన్నిటి కొరకు నీకు వందనములు. ప్రభువా, ఈ రాత్రి పైకి కోసివేయబడిన ఈ చిన్న వర్తమానమును బట్టి నీకు వందనములు. నేను దాన్ని సరిగ్గా చేయలేదు, కాని అది దేని కొరకు ఉద్దేశించబడిందో దాన్ని ప్రజల దృష్టిలో చిన్నగా చేయమని ప్రభువా నేను ప్రార్థిస్తాను. ప్రభువా, దీని నుండి మహిమను పొందండి. దేవుని నుండి వడకట్టబడి తన బిడ్డలకు మాత్రమే ఉద్దేశించబడిన దేవుని వాక్యపు రొట్టె ద్వారా మాత్రమే మేము జీవిస్తామనే గ్రహింపును మేము కలిగి ఉందుముగాక. ఇది ఒక వేరు చేయబడిన సమాజమయ్యనుది. ఇది ఎవరికీ కాదు. ఎర్రని పెయ్యి యొక్క వేరు చేయు జలములు ఇస్రాయేలుకు మాత్రమే అయ్యున్నట్లుగా అది నీ చేత ఎన్నుకొనబడి వారికి మాత్రమే అయ్యున్నది. కాబట్టి తండ్రి, రొట్టె గొర్రెలకు మాత్రమేనని మేమెరుగుదుము. యేసు అన్నాడు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు. ఆ స్త్రీ తిరిగి అన్నది, అవును ప్రభువా, అది సత్యము, కాని నేను ముక్కలను తీసుకుంటూ ఇష్టపడుచున్నాను. ప్రభువా, ఈ రాత్రి మేమును ఆ విధంగానే భావించున్నాం. నీవు మాకిచ్చేదంతయు మాకు కావాలి తండ్రి. ఏలైనగా నీ కొరకు ఎక్కువగా ఆకలితో మరియు దాహంతో మేమున్నాం. మా ఆకలి తీర్చబడినట్లు మరియు మా కోరికలు ఎరగబడినట్లు దయచేయము. ఏలైనగా తండ్రి, మేము నీతిమంతుని యొక్క కోరికను కలిగి ఉండకూడదు. నీతిమంతుడైన మనిషి యేసయ్య ఉన్నాడు. ఆయన ఆశ తండ్రి చిత్తము చేయటే, అదే నీ వాక్యము తండ్రి. దాన్ని మాకు దయచేయము. నీ నామములో మేము దాన్ని అడుగుచున్నాము. ఆమేన్. మనము సెలవు పుచ్చుకుని పాటను పాడుచుండగా ఇప్పుడు మనమంతా నిలబడదాము. యేసు నామమును నీతో తీసుకుని వెళ్ళుము. ఈ రాత్రి వర్తమానము ఎక్కడికి వెళ్ళినదో ఆ స్థలములన్నిటి గుండా ప్రార్థన ద్వారా మనం సెలవు తీసుకుని చుండగా ప్రభువు మీతో ఉండునుగాక. మీలో ప్రతి ఒక్కరూ బయట నేను దాన్ని తెచ్చి ఉన్నట్లుగా మీరు ఆనందించారని నేను నమ్ముతాను. దేవుడు దాన్ని మీ హృదయాల్లో ఉంచి దానికి సరైన అనువాదమునిస్తాడని నేను నమ్ముతాను. శ్రోతల్లో చేతి రుమాళ్లను కలిగి ఉన్న మీరు, నేను వాటి మీద చేతులుంచి ఉన్నాను. దేవుడు మీలో ప్రతి ఒక్కరిని స్వస్థపరచునుగాక. ఏ వ్యాధిగ్రస్తుడు మన మధ్య ఉండడు. దేవుడు మన ప్రార్థనలకు ఎలా జవాబిస్తాడో చూడండి. మనం ఏకంగా కూడుకున్నప్పుడు నా పేరు పెట్టబడిన నా ప్రజలు ఏకముగా కూడి ప్రార్థన చేసినట్లయితే నేనప్పుడు ఆకాశము నుండి వారి ప్రార్థన వింటాను. దానిని ఆయన చేస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మనం వేరు చేయబడలేదు. మనం ఒకే వ్యక్తి అయి ఉన్నాము. క్రీస్తు యేసులో మనమంతా ఒకటే. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ప్రార్థన చేస్తున్నారు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు నా కొరకు ప్రార్థన చేయండి. మరలా మిమ్మల్ని చూసే వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు ఇక్కడ దగ్గరగా జీవిస్తున్నట్లయితే మీరు ఎడతెక్కకుండా ఆలయమునకు వచ్చి మంచి కాపరి అయిన సోదరుడు నెవిల్ను దర్శిస్తారని నేను నమ్ముతాను. ఆయన మీకు మేలు చేస్తాడు. సోదరుడు మ్యాన్ మరియు చక్కని ప్రజలు ఇక్కడ ఆలయంలో ఉన్నారు. మీరు సోదరుడు జూనియర్ జాక్సన్ కు దగ్గరగా ఉన్నట్లయితే, లేక దేశంలో ఉన్న ఇతరులు న్యూయార్క్ మరియు వివిధమైన స్థలముల్లో వారు కూటములను కలిగి ఉన్నారు, అరిజోనా కాలిఫోర్నియాలో ఉన్న ఆ సంఘములను దర్శించండి. మీరు అక్కడ బయట ఉన్నట్లయితే మళ్లీ మీరు తిరిగి వస్తారని, ప్రభు అయిన యేసును గూర్చి సంఘ కాపరి మీకు సహాయపడాలని మేము ప్రార్థిస్తాం. యేసు నామమును నీతో తీసుకుని వెళ్ళుము అను పాటను మనం పాడుచుండగా ప్రభు మిమ్మలను దీవించునుగాక.
The name of Jesus with you, child of sorrow and of woe, it will joy and forgive you.
యేసు నామమును నీతో తీసుకొనుము. శ్రమలో దుఃఖములో ఉన్న బిడ్డ, అది నీకు ఆదరణను సంతోషమును ఇచ్చును. నీవు ఎక్కడికి వెళుతున్నావు, ఆయన నిన్ను నీ మీదకు ఉంచును. నీవు వెళ్ళుము. ప్రశస్తమైన నాము, ప్రశస్తమైన నాము, ఓ ఎంత మధురము, ఓ ఎంత మాధుర్యము. భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము. ప్రశస్తమైన నామము, ఓ ఎంత మధురము, భూలోక నిరీక్షణ మరియు పరలోకపు ఆనందము. ఈ రాత్రి సమాజం పైగా చూస్తూ ఉండగా సోదరుడు ఇస్సల్ బేలర్ను వెనుక చూస్తున్నాను. సోదరుడు పామర్ అనేకులు, సోదరుడు జేటి అనేక మంది సేవకులు చుట్టూ నిలబడి ఉన్నారు. నేను వారి పేర్లను పిలవలేను. మీలో ప్రతి ఒక్కరూ ఇక్కడ పైన ఉంటే బాగుంటుందని కోరతాను. మీరందరూ సమాజమునకు సెలవు ఇచ్చి ఏదైనా చేయండి. మీకు అర్థమైనదా? మీరు గ్రహించారా? ఒక క్రైస్తవ హృదయమును మీరు కలిగి ఉన్నారని నాకు తెలుసు. మనం ఎలా ఉన్నాము? క్రీస్తు యేసులో మనమందరము ఏకముగా ఒకే వ్యక్తి అయి ఉన్నాము. ఇప్పుడు మనం పాడుచుండగా మన సోదరుడు మార్టిన్ ప్రార్థన ద్వారా మనకు సెలవిచ్చుండగా రెండవ వచనాన్ని గుర్తుంచుకుందాం. ఈయన సోదరుడు ఎర్ల్ మార్టిన్ ఆర్కాన్సాస్ లేక ముస్సోరి నుండి వచ్చాడని నేను నమ్ముతాను. ముస్సోరి తిన్నగా ఆర్కాన్సాస్ మీదుగా ముస్సోరి మార్గం అక్కడున్నది. వారు అక్కడ ఒక సంఘమును కలిగి ఉన్నారు. ఆ దిగువన మరొక సోదరుని నేను గమనించాను. నేను ఆయన పేరును తలంచలేను. బ్రీవర్ అతడు ఈ ఉదయం ఇక్కడున్నాడు. ఈ రాత్రికి ఇంకా అతడు ఇక్కడ ఉంటాడని నేను ఊహిస్తాను. అవును, అతడు ఇక్కడ నిలబడి ఉండి నేను చూస్తాను. సోదరుడు బ్రీవర్, ఎన్నో సార్లు వచ్చి వారి సంగమలను ప్రతిష్ఠించడానికి నేను వాగ్దానం చేశాను. దేవుని సహాయమును బట్టి నేను రాగలిగితే ఒక రోజు నేను ఇక్కడకు వస్తాను. ఇప్పుడు మనము తరువాత వచనం పాడుచుండగా, యేసు నామమునకు తలవంచున్నాము, ఆయన పాదముల వద్ద సాగిలి పడదాము. పరలోకములో రాజుల్లో రాజునకు మనము కిరీటం పెడదాము. మన ప్రయాణం పూర్తి అయిపోయినప్పుడు మరలా దాన్ని ఇప్పుడు పాడదాం. యేసు నామమునకు తలవంచుచున్నాము, ఆయన పాదముల వద్ద సాగిలి పడదాము. పరలోకపు రాజునకు మనం కిరీటం పెడదాము. మన ప్రయాణం పూర్తి అయిపోయినప్పుడు ప్రశస్తమైన నామము, ప్రశస్తమైన నామము. ఓ ఎంత మధురము, ఓ ఎంత మధురము. భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము, ప్రశస్తమైన నామము. ఓ ఎంత మధురము. భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము. ఓ యేసు నామము నీతో తీసుకుని వెళ్ళుము. ప్రతి ఊరు నుండి ఒక కవచముగా ఇప్పుడు వినండి. ఓ నీ చుట్టూ శోధనలు పోగైనప్పుడు నీవు తప్పక ఏమి చేయాలి? కేవలము ఆ పరిశుద్ధ నామమును ప్రార్థనలో ఊదుము. ప్రశస్తమైన నామము, ఓ ఎంత మధురము. భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము. ప్రశస్తమైన నామము, ఓ ఎంత మధురము. భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము. మన తలలు ఉంచుదాం. ఓ ప్రశస్తమైన నామము, ఓ ఎంత మధురము. భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము. ప్రశస్తమైన నామము. దానిలో బాప్తిస్మం పొందాము, దానిలో ప్రార్థిస్తాము. ఓ ఎంత మధురము. భూలోక నిరీక్షణ మరియు పరలోక ఆనందము.